విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరందశ్రుతిజిరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రయీపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకల్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. జగద్ధాత్రీ వహన్ దేవీం ఆరిరాధయిషు శుభాం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీం. సమస్త సన్మంగళాని సంతు.
మనం కూర్మ పురాణంలో శ్రీ దత్త చరిత్రను చెప్పుకుంటున్నాం. అందులో అనంగలతిక రాజకుమారి అమ్మవారి విగ్రహం కోసం తండ్రి చేత యుద్ధ ప్రయత్నం చేయించి ఆయనతో పాటు తాను కూడా ఉజ్జయినికి వేంచేసి తీరా అక్కడ రాజకుమారుని చూసి మనస్సు మార్చుకున్నది. వాళ్ళని మఠంలో ఉంచి వారి సంభాషణ అంతా గ్రహించాడు ఈ శ్రీధరుడు. తద్వారా ఆమె తనకంత పూర్వం కలలోకి వచ్చినటువంటి రాజకుమార్తె అని గ్రహించాడు. అయితే అది యుద్ధ సమయం గనక, శృంగార చేష్టలకి సమయం కాదు గనక వారిని గృహ నిర్బంధంలో ఉంచాడు. వాడు బయటికి పోకుండా, బయటి వాళ్ళు ఎవరు లోపలికి వెళ్లకుండా కట్టుదిట్టమైన కాపలా ఏర్పాటు చేయించాట. ఈగ కూడా వారికి తెలియకుండా లోనికి ప్రవేశించలేదు, ప్రవేశిస్తే బయటికి పోలేదు. వీళ్ళు ప్రాతకాలంలో నిత్యకృత్యాలు తీర్చుకుని అమ్మవారి సేవ కోసం బయటికి రాబోతుంటే రాజభట్లు అడ్డం కొట్టారు. వెంటనే ఆ యోగి అన్నట్టు, మేము యోగులం, నా శిష్యురాళ్లతో పాటు ఇక్కడికి వచ్చాం, అమ్మవారి దర్శనానికి వెళ్లబోతూ ఉంటే అడ్డుకున్నారు, ఇదేమిటి, దేవీ సేవకి పోతుంటే ఆటంకానికి కారణం ఏమిటంటే ఏమో మాకు అనవసరం, మహారాజు గారు మీకు గృహ నిర్బంధం విధించారు, ఇదిగో రాజశాసనం, కదిలితే మీ పరువు ఉండదు అనగా యోగి మాట్లాడక లోపలికెళ్ళి, అమ్మా కొంప ముంచేసాం మనం, ఎక్కడైనా ఆనందంతో నోరు జారకూడదు, ఎప్పుడు కూడా కొన్ని విషయాలు గౌక్కు నోరు జారితే నోరు జారిన తర్వాత ఈ సృష్టిలో ఆ వార్త గ్యారంటీగా పక్కవాడికి తెలుస్తుంది, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. అందుకే మనం పెదవి దాటితే పృథివీ దాటుతుంది. అందువల్ల అయితే కుండబద్దలు కొట్టినట్టు నిష్కర్షగా మొహం మీదన్నా చెప్పాలి, లేదా లోపలన్నా దాచుకోవాలి, ఇంకో వ్యక్తి దగ్గర ఏదైనా అన్నామా అది అలా 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 వచ్చి తీరుతుంది. అందుకే ఉత్తములైనటువంటి వాళ్ళు చెప్పదలిస్తే హితం కోరేవాడు ముఖం మీద చెప్పాలి తప్ప పక్కకెళ్ళి ఏమీ చెప్పకూడదని శాస్త్రం. అది తెలియక మనం కంగారు పడి రాత్రి శుభ్రంగా 12 దాకా మనకు సంబంధించిన అన్ని విషయాలు మాట్లాడేసుకున్నాం. రాజభటులు మన సంభాషణ గూఢచర్య దీక్షతో విన్నట్టున్నారు. ఇప్పుడు గట్టి చిక్కే వచ్చింది. మన కర్తవ్యమేమిటి అని జరిగితే వెంటనే ఆ స్త్రీ అనంగలతిగా, గురువు గారు భయపడకండి, నేను చూసుకుంటాను, ఆయనతో ఎలా మాట్లాడాలో, ఈ వ్యవహారం అంతా ఎలా సిద్ధం చేయాలో చూస్తాను, ఒక పద్యం తాళపత్రం మీద రాసి కాపలవాడికిచ్చి ఈ రాజభటుడికి చేతిలో పెట్టి మీ రాజుగారికి ఇది, ఆయన ఇచ్చే ఉత్తరం నా దగ్గరికి తీసుకురాంది. వీటికి అభ్యంతరం లేదు గనక ఆ రాజభటుడు ఆ పద్యం పట్టుకెళ్ళాడు. ఆ పద్యంలో ఇలా రాసి ఉన్నదట: నా ప్రాణమైన రత్న త్రిమూర్తుల దిట్టి జట్టువై ఇట ప్రతిష్ఠించినావు, కలలోన వచ్చి మత్కర పీడనము చేసి గాంధర్వ విధి పుస్తె కట్టినావు, వరమాప్తి నామేని వరభూషణములల్ల వరపుగా గైకొని ఏగినావు, పరమాప్తి నామేని వరభూషణములల్ల ఎరవుగా గైకొని ఏగినావు, ముత్తట పడి చూడవచ్చిన మమ్ము బంధింపుచు బందె పెట్టించినావు, బళిర నీ వంటి సాహసుల్గల రేపుడమి తస్కరుల బట్టి కట్టుట ధర్మమిప్పుడు, తస్కరులై అన్యులను గట్ట తలచుచుండ ఔర్యమే సుధర్మమయ్య నీ జగతి నగగా, చౌర్యమే సుధర్మమయ్య ఈ జగతి నగగా. ఓ స్వామి, ఈ దేశాన్ని పరిపాలించే రాజుగారు పెద్ద దొంగ. ఎంత దొంగ అంటే, నేను ప్రాణప్రదంగా భావించి నిత్యం ఇంటిలో మణిపెట్టిలో పెట్టుకుని మణిపీటికలో పెట్టి పూజించేటటువంటి త్రిమూర్త్యాత్మకమైన మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతీ స్వరూపమైన మణివిగ్రహాన్ని మీ ఊళ్ళో ప్రతిష్ఠించావు. దొంగతనంగా కళ్ళలోకి వచ్చి అన్ని దొంగతనాలే, దొంగ విగ్రహం కొనేసి అది ప్రతిష్ఠించావు, అదో పెద్ద దొంగతనం. ఇంకా రెండవది, కలలోకి దొంగతనంగా వచ్చావు, నా చేతిని గ్రహించావు, గాంధర్వ విధి నన్ను స్వీకరించావు, నా ఆభరణాలు పట్టుకుపోయావు. నాకిచ్చిన ఆభరణాలు కంటే నువ్వు బట్టిన ఆభరణాలు ఎక్కువ, అది దొంగతనమే, ఎక్స్ట్రా కొట్టేశావు. ముచ్చట పడి చూడవచ్చిన మమ్మల్ని మళ్ళీ దొంగతనంగా ఇందులో బంధించావు, రహస్యంగా ఏదో గౌరవంగా మఠంలోకి పంపించినట్టే పట్టుండిచ్చి పంపించి తాళం పెట్టించావు. భూలోకంలోని వంటి ధర్మాత్ములు, సాహసులు ఎవరున్నారు? సాధారణంగా దొంగల్ని పట్టి బంధిస్తారు. దొంగల్లో కొంచెం హై క్లాస్ వాడైతే వాడికి గృహ నిర్బంధం అంటారు. ఇప్పుడు ఈ యుగంలో దొంగలే తమ సొమ్ము కోసం వెతుక్కొచ్చిన యజమానుల్ని బంధించారు. అసలు నీకు అన్ని దొంగతనం చేయడం లక్షణం వచ్చారు, నా మనసు కూడా దొంగిలించేశామని రాజేంద్ర చేశారు. మిగతావన్నీ ఒకెత్తు, ధనం దొంగిలించడం ఒకెత్తు, కీర్తి దొంగిలించడం ఒకెత్తు, హృదయం దొంగిలించావు, హృదయ చోరుడివి. ఈ జగత్తులో చౌర్యమే ధర్మం అయ్యింది ప్రస్తుత కాలం. ఇది ఈ కాలం ఎటువంటిదంటే చౌర్యమే ధర్మం. ఆ పద్యం రాసిచ్చి రాజభటుడితో పంపితే అది ఆయన ఇప్పుకుని చదువుకున్నాడు. ఈ అనంగలతిక పలుకులు విన్నప్పటి నుంచి మనవాడు ఆవిడ మీదే ధ్యానం పెట్టుకున్నాడు ఈ రాజావారు. అందువల్ల ఆ పత్రిక ఇప్పి చదువుకుని ఉబ్బిపోయి ఆశ్చర్యపోయి తన మిత్రుడ షణ్ముఖ ముఖరకుండి పిలిచి, చూసావా అనంగలతికి ఎంత కొంటో, కొంటేగా రాసిన ఉత్తరం వింటివా, మనం దొంగలమట, ఇప్పుడు ఈవిడికి ఏం ఉత్తరం రాయాలి, సమాధానం చెప్పమనగా ఆ మిత్రుడు వెంటనే అది చదువుకుని తాను ప్రత్యుత్తరం రాశాట. దొంగలం 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 అని మమ్మల్ని ఒక నాలుగు సార్లు ప్రతిపాదనలో తస్కరులు తస్కరులు అన్నావు, చౌర్యం ధర్మం అన్నావు, జగత్తులో చౌర్యం చేసిన వారికి విలువ అన్నావు. అమ్మాయి, మణి విగ్రహము తానే మాయంతి కరు తెల్చే ఏము తెచ్చితిమె మీ ఇంటి నుండి, దేవి నచ్చింప ప్రతిష్ఠించితిమి గాని గుడి కట్టి మా ఇంట నిడితి మొక్కో, నా భూషణములిచ్చి నీ భూషణముల తెచ్చితిగాని దొంగిలించి తిని చెప్పుమా, యాత్రకై వచ్చితి మంచు రూపులు మార్చి మర్మములు తెలియుట మంచితనమే, నిజము తెలియక మమ్ము దండింప దాడి వచ్చుచుంటిది కాదే భూవరులగూడి, తప్పులన్నీయు తమ యొత్త దాచికొనుచు ఎదిరి నిందించుటిది ధర్మమే లతాంగి. మణి విగ్రహం తనంత తానే మా ఇంటికి వచ్చింది. మేం మీ ఇంటి నుంచి తెచ్చుకొచ్చామా? అమ్మవారికి నీ దగ్గర ఉండడమే ఇష్టమైతే పొరపాటు నీ సృష్టి అంతా ఏకమైనా ఆవిడని మీ ఇంటి నుంచి పెకలించలేరు. కాబట్టి తల్లి తనంత తాను ప్రీతిగా మా ఇంటికి వచ్చింది. దేవి దొరికితే ఇక్కడ చూడండి ఒక చమత్కారం. మేము ఇంట్లో పెట్టుకు పూజించలో గుడి కట్టి ప్రతిష్ఠించాం. కానీ ఈవిడ తెప్పినట్టే ఆవిడకి అమ్మవారు ఆవిడికి దొరికింది సముద్రంలోనే, కానీ ఆవిడ ఇంట్లో పెట్టుకు పూజించింది. అది స్వార్థం. అంత విలువైన విగ్రహాలు వచ్చినప్పుడు లోకానికి ఉపయోగపడాలి. అలా గుడి కట్టాలి తప్ప ఎంట స్వార్థం కోసం ప్రతిష్ఠించి పూజించలా. ఇక నీ భూషణాల సంగతి, నా భూషణాలు నీకిచ్చి నీ భూషణాలు తెచ్చుకున్నాను, నా ఒంటి మీద ఏముంటేవో నీకిచ్చి నీ ఒంటి మీద నేను తెచ్చుకున్నాను తప్ప అవి ఎక్కువ తక్కువ లేదా తోకాలు వేసి తెచ్చుకోలేదు మనం. మేము యాత్రకై మారు వేషాలు వేసుకొచ్చి రహస్యంగా యుద్ధానికి తంత్రం పని రాలేదు. ఇంకా నిజం పట్టించుకోకుండా మమ్మల్ని దాడి చేయడానికి, మమ్మల్ని రూపుమాపడానికి ఎందరో మిత్రులతో సైన్యంతో పాటు దాడి మేము రాలేదు, మీరే వచ్చారు. తప్పులన్నీ మీ వద్ద దాచుకుని ఎదుటి వాళ్ళని నిందించడం ధర్మమా లతాంగి? గుడిలోని కరిగి దేవిం గురు భక్తి భజించి తప్పగల వారెవరో అడుగుదముగాక ఆమెయ నడివెడు మధ్యస్థయనుగను నిజము. అంతగా ఎవరు తప్పు ఏమిటో తెలుసుకోవాలంటే అమ్మవారి దగ్గరికి వెడదాం, ఆవిడ భక్తితో పూజిద్దాం ఇద్దరం. ఇందులో మాది ఎవరిది తప్పు అని ఆ తల్లిని అడుగుదాం. ఆవిడే మధ్యస్థ అయి సాక్షి అయి తప్పు చెబుతుంది, ఒప్పు చెబుతుంది. ఇదొక గొప్ప తంత్రం అండి. అవతల వాడు తప్పు అనుకున్నప్పుడు నీకు నిజంగా ధైర్యం ఉంటే దేవుడి దగ్గరికి వెళ్ళి ఇది నిజమా తప్ప ఉప్ప అని అడిగితే ఆ దైవమే అన్ని తెలుస్తుంది. అంతేకాని సామాన్య మానవుల దగ్గర తగాదా పడితే ఉపయోగం లేదు, వాడి చెబితే వాడేం చేసేది లేదు. నువ్వు పనికి మాలినటువంటి కబుర్లు రాజభటుల ద్వారా పంపించడం కాదు. గుడిలోకి వెడదాం, అమ్మవారే మనకి తీర్పు చెప్పగలదు, ఆవిడే మనకు మధ్యస్థురాలు అని ఆ పత్రిక ఆ భటుల చేతికి ఇచ్చి పంపాడు. వాళ్ళ తీసుకుపోయి యోగేంద్రునికి ఇచ్చారు. అతడు చదివాడు, మళ్ళీ అనంగలతకి వినిపించాడు. అది చదివి ఆవిడ మురిసిపోతూ ఇందులో అంతరార్థాలు ఉన్నాయి. ఇద్దరం కలిసి అమ్మవారిని అర్చించే సమయం ఎప్పుడు వస్తుంది? వాళ్ళిద్దరూ భార్యాభర్తలు తప్ప విడిగా ఇద్దరు కలిసి అర్చించరు, ఎవరికి వాళ్ళు అర్చిస్తారు తప్ప. కాబట్టి వెరిదానా, నీ హృదయం దొంగిలించారు ఎప్పుడో, ఇప్పుడు సాక్షాత్తు నువ్వే నా ఇంటికి వేంచేసావు, నేను నిన్ను విడిచిపెడతానా అని ఎంతో ప్రీతితో చెప్పినట్టు అయ్యింది. అందుకని మురిసిపోతూ ఆ తరుణి మరొక పద్యం రాసింది. దొంగ వస్తువు ఒక చోట దొరకినప్పుడు తెలియనివి వచ్చిన విధంబు తెలిపి తప్పు వాపి కొనుటది ధర్మంబు, వారికంతే కాక తెలియదురే అధికారులెప్పుడు. ఆహా మనవాదంబులనూహింపుడు దేవి సాక్ష్యముసగిన మరి సందేహం పనేలా, ఇక తత్యాగారం బులగు బద్దులగుట అపురమే. దొంగ వస్తువు ఎప్పుడైనా సరే ఒక చోట దొరికింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలట? ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలి, దాని గురించి చాటించాలి. నిజమైన రాజధర్మం అది. ఒకవేళ తెలియకుండా మనం సంపాదించిన దొంగ వస్తువు దాని అసలు యజమాని వచ్చినప్పుడు ఓహో ఇది నీదా, అయితే తీసుకుపో అని అన్నా అనాలి. తెలియక నీవు కొన్నావు, అసలు యజమాని నేను వచ్చాను, వచ్చినప్పుడే ఇవ్వాలి కదా, ఇవ్వకుండా ఇది నా ధర్మం ఇక్కడ ప్రతిష్ఠించా, నువ్వే చూసుకోవడం న్యాయమా? అధికారులు ఇలా చేయొచ్చా? అయినా మన వాదాలన్నీ పరిశీలించి సాక్షాత్తు ఆదిదేవి జగన్మాతే సాక్ష్యమిస్తే ఇంకా సందేహించడం ఎందుకు? దానికి మనం బొత్తులవుదాం, దానికి అబ్బురమేం లేదు, ఇవ్వాలే పెడదాం. చెరసాలలో పెట్టబడిన అధికారులు ఉన్నారే, వాడు మమ్మల్ని అడ్డం కొట్టకుండా తీసుకెళ్లి ఏర్పాటు చెయ్యి అనగా వెంటనే రాజకుమారుడు ఆ ఉత్తరం చదువుకున్నాడు. మంచి పల్లకీలు పంపాడు ఆ చెలికత్తెలు రావడానికి, యోగ్యారు రావడానికి ముగ్గురికి మూడు పల్లకీలు పంపారట. ఆ పల్లకీల్లో చాలా గౌరవంగా కట్టుదిట్టమైన భద్రత మధ్యలో గుడి దగ్గరికి తీసుకురండి ఆ అమ్మాయిని అన్నారు. ఇంకా సాక్షాత్తు రాజపుత్రి చక్రవర్తి పుత్రిక, అందున దేవీ భక్తురాలు ఆవిడ తీసుకురావడానికి 10,000 మంది దాసీ జనాలు పంపేట, స్త్రీ జనాలు పంపేట. దాసీ జనాన్ని భక్తితో పంపాడో, కొంచెం భద్రత కోసం పారిపోకుండా లేడీ కానిస్టేబుల్సే పంపాడో గాని మొత్తం మీద 10,000 మంది దాసీ జనాన్ని పంపాడు. ఈ స్త్రీ పరిచారికలు పెక్కంట్రీ విధంగా చుట్టూ పరివేష్టించి వస్తూ ఉండగా అనంగలతిగా పల్లకీ నెక్కి యోగీంద్రుడు తన చెలికత్తె కూడా వస్తూ ఉండగా గర్భాలయం దగ్గరకు వచ్చి నిలబడింది. ఇంతలో మన రాజుగారు మిత్రుణ్ణి వెంట పెట్టుకుని దేవీ మందిరం దగ్గరకు వచ్చారట. యోగీంద్రుడికి నమస్కరించగానే అతడు పెండ్లి కొడుకు కమ్మని దీవించిన ముసిముసి నగవులు నగచు, ఆయన గారు పెండ్లి కొడుకు కాని దీవించాడు, రాగానే దేవన్న బట్టే సగం సఫలమైంది అని అర్థం అవుతుంది. ఆ తర్వాత ముసిముసి నవ్వులు నవ్వుకుంటాయన, యోగీంద్ర రండి, మీరు ఈ స్వప్న వృత్తాంతం తెలుసుకోక అనవసరంగా ఇంత గందరగోళం చేశారు కదా అంటే ఆయన కూడా కొంచెం చిరునవ్వు నవ్వి, రాజపుత్ర ఈ భగవన్ లీలలు చాలా విచిత్రంగా ఉంటాయి, ఎప్పుడు ఏది ఎలా జరుగుతుందో ఎవడు ఊహించలేడు. మీ స్వప్న వృత్తాంతం నాకు తెలియక మా రాజపుత్రిక దేవీ వియోగ చింత పరంపరతో నలిగిపోతుందనే బాధతో నేను దేశాటనం చేసి ఆ దేవి ఇక్కడ ఉండడం తెలుసుకుని ఇంత గందరగోళానికి మూల కారకుండయ్యా, మీ మీద యుద్ధం ప్రకటించడానికి ఒక విధంగా నేను కూడా కారకుణ్ణి. ఇప్పుడు దేవి విగ్రహ దివ్య వ్యగ్ర చిత్త అయ్యి వచ్చింది ఈవిడ. ఈ దేవి విగ్రహ దర్శనం చెయ్యాలనే వ్యగ్రతతో ఆవిడ మనస్సున్నది, పాపం ఆవిడకి దర్శనం చేయించు. నీ శరీరం మీద ఉన్న నగలను బట్టి నీవే తన కరలోకి వచ్చావని ఆవిడ గ్రహించింది. ఇప్పుడు ఒకటి విగ్రహం దొంగిలించావు, ఆవిడ నగలు దొంగిలించావు, ఆవిడ మనస్సు దొంగిలించావు, దీనికి నీ సమాధానం ఏమిటి అని ఆయన నర్మగర్భంగా అడిగితే అతడు నవ్వి, యోగేంద్ర ఆవిడ నగలు నా ఒంటి మీద ఉంటే అవి ఎలా వచ్చాయో అలాగే పట్టుకుపోవచ్చు, నాకేం అభ్యంతరం లేదు, మా తప్పేమీ లేదు అనగా ఇలా రామ్మాయి అన్నాడు ఆయన. ఆవిడ వచ్చి సిగ్గుపడింది, పరస్పరం మీ నగలు మార్చుకుంటారా అంటే అప్పుడు ఈ నగలు ఎలా మారాయో అలాగే మారాలి అన్నదట ఆవిడ. మేమేం కావాలని మార్చుకున్నది కాదుగా, అమ్మవారి యొక్క సంకల్పం వల్ల ఈ కల వచ్చింది, కాబట్టి ఎవరు మార్చారో వాళ్లే మళ్ళీ మళ్ళీ నగలు మార్చాలి అని అనగా వెంటనే రాజపుత్రుడు ఆ అమ్మాయితో కలిసి అమ్మవారికి నమస్కరించింది. దేవి ఇందులో రహస్యం ఏమిటి, భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తున్నావు, నీ లీలలు ఎవరికీ అర్థం కావు, ఈ చౌర్య వస్తువు ఇక్కడికి ఎలా వచ్చింది, నువ్వు కావాలని వచ్చావా లేకపోతే మా అందులో ఎవరిదైనా దోషం ఉన్నదా, ఆమె పూజలో కాని నా పూజలో కాని లోపం ఉన్నదా, ఈ విషయం వివరించమనగానే ఆకాశవాణి ఇలా అందట, అమ్మవారు కనపడదు అస్తమాటు, ప్రతి క్షణం కనపడిపోతే ఇంకేం, ఆకాశవాణి ఇలా అన్నది, నరదేవసుత నీవు నాకుగా విల్చడు నిత్యోత్సవములకెంతే నిమురేసి ఆ బాల్యమున నుండి అతి భక్తి నను గొల్చు రాజపుత్రిక చేయు పూజల రసి అనురూప తేజస్కులకు మిమ్ము నిరువుర కోర్పంగ వేడుక కూటుటయును మన్యోగమున అస్మచ్చక్తి గణము నిద్రను జందు నిన్ను నత్తరుని గడగు తీసుకొని పోయి శయన మందిరము చేర్చి మీరలుండరులను రాగపూరితాత్ములగుచు గాంధర్వ విధి పెండ్లియాడ నగల మార్చుకొను నవతలో నడల్ మరువ చేసి. ఓ మహారాజా, నీవు నాకు నిత్యం భక్తి శ్రద్ధలతో అర్చించేవాడి, నీ పుట్టుక రహస్యం భవిష్యత్తులో నీకే తెలుస్తుంది, నువ్వు నా పాద భక్తుడివి, పూర్వజన్మలో ఈ జన్మలో ఎన్ని జన్మల్లో అయినా నా భక్తుడివి, అదిగాక ఆపద వచ్చినప్పుడల్లా భక్తితో ఆర్తితో తెలుసుకుంటావు, నువ్వు నిత్యోత్సవం చేస్తావు నాకు, అందుకే కావాలని నీ దగ్గరకు వచ్చా, వచ్చాక నువ్వు నన్ను మరింత శ్రద్ధతో ప్రతిష్ఠించి పూజించావు, ఇది నా సంకల్పం. ఆ బాల్యం నుంచి అతిభక్తితో నన్ను పూజించే రాజపుత్రిక పూజలకి మెచ్చుకున్నాను, ఆమెకు తగిన వరుడు నువ్వే గనక అనురూప తేజస్కులు అంటే సరైనటువంటి తేజస్సు, సరైన వయస్సు, సరైన శీలం, సరైనటువంటి విద్య ఇవన్నీ ఉన్నవాళ్ళను ఒక చోట చేర్చాలి నా భక్తులైతే, అందుకని మిమ్మల్ని వేడుకతో ఒక చోట చేర్చడానికి ఒక చిన్న క్రీడ ఇది, వేడుక కోసం క్రీడించడం కోసం నేను చేసినటువంటి ఒక చిన్న ఆట. నా నియోగం వల్ల నా దగ్గర ఉండే శక్తిగణాలు తుష్టి పుష్టి అని ఇద్దరుంటారు. ఆ శక్తిగణాల్లో ప్రధాన దేవతలు ఈ తుష్టి పుష్టి అనే వాళ్ళిద్దరూ కూడా అమ్మవారి అనుగ్రహం వల్ల ఈ జనుల్ని సంతోషము మంచి ఐశ్వర్యం రెండు ఇస్తారట. అందుకే వాళ్ళ అనుగ్రహం కోసం నిత్యం అమ్మవారిని ఆరాధించాలి. ఇలా శ్రావణ శుక్రవారాలు వాటిల్లోని అమ్మవారిని అర్చిస్తే ఆ తుష్టి పుష్టి అనుగ్రహిస్తారు భక్తి శ్రద్ధలతో. గురువు గారు తిట్టుకున్నారనుకోండి, వాళ్ళని తీసుకుపోయి నెత్తి మీద రెండు ఇస్తారు. అంచేత అటువంటి శక్తిగణం ఆ తుష్టి పుష్టి నిద్రపోతున్న సమయంలో నిన్ను తీసుకుపోయి ఆ అమ్మాయి దగ్గర విడిచిపెట్టింది. ఆ అనంగలతిగా శయన మందిరంలో నిన్ను చేరిస్తే మీరిద్దరూ ఒకరినొకరు చూసుకుని ఎవరో తెలియదు కాబట్టి ఇదంతా నా మాయని తిరిగి కలనుకుని కాసేపు భ్రమని కాసేపు కాదు నిజమని కాసేపు భావించారు. నగలు మార్చుకుంటే అది గాంధర వివాహం. ఆ రకంగా నగలు మార్చుకున్నారు. మళ్ళీ నగలు మార్చుకున్న కాసేపట్లో మీ ఒడల్ మరువ చేసి మీకు స్పృహ తప్పేలా చేసి క్రమ్మర నిన్ను నీదగు సదనమునకు తెచ్చి పాన్పునం చేర్చిరి స్వప్నమ్మని అది నీవును ఈ కొమ్మయు తలపోసి విరహ కూర్ణితమతులై. మళ్ళీ నిన్ను ఆ తుష్టి పుష్టి విష్ అన్నారు. కళ్ళు తిరిగి ఇద్దరు అక్కడ పడగానే నిన్ను తీసుకొచ్చి ఇక్కడ వారేయగానే నీ పానుపు మీద చేరిన నువ్వు ఇది కలయమో అవి అవకాన కలయితే నగరలా వచ్చాయి అని భ్రాంతి చెందావు. ఆవిడ కూడా అప్పటి నుంచి ఇది కళ నిజమా వైష్ణవమాయా అనుకుంటుంది. విరహ కూర్ణితమతులయ్యారు, విభ్రాంతి చెందారు. ఇది నా ప్రమాదం వల్ల జరిగిన కల్పనా కథ. ఇది ఒక అద్భుతమైన కల్పనా కథ. మిమ్మల్ని ఆనంద పెట్టడానికి నా లీలల్లో ఇది ఒక భాగం. ఇంతిద్దరు తప్పు లేదు అని అమ్మవారు ఆకాశంలో చెప్పగానే విన్నవాళ్ళకి మతిపోయిందిట. అంతటి జగదంబ ఈ ఇద్దరిని క్రీడా విగ్రహాలుగా చేసుకుని అటు ఇటు తిప్పింది. మనని తిప్పుతోంది. మనకి ఇంత గొప్ప లీలలు కాకుండా చిన్న చిన్న లీలలు జరుగుతున్నాయి అంతే. మనకి పావుగజం అరగజం లీలలు. అమ్మవారి దగ్గర స్థాయి ఉన్నటువంటి భక్తులు కనుక వాళ్ళు ఏకంగా అమ్మవారు ఇక్కడి నుంచి అక్కడికి పోసిపోయి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చేసింది. అది అందరికీ సంతోష వివశత్వాన్ని కలగజేసిందట. అప్పుడు రాజపుత్రుడు అందరు ఎదుర్కొంటే అనంగలతికి చేయి పట్టుకుని అమ్మవారికి మ్రొక్కాడు. యోగీశ్వరుని ఆశీర్వాదాలు పొందాడు. ఆమెను పల్లకి ఎక్కించి నిజాంతఃపురానికి పంపించేశాట. ఆ సమయంలో ఇద్దరూ కలిసి అంతఃపురానికి వెళ్లే ముందు ఒక్కసారిగా అమ్మవారు ఎంత కృప చూపించింది, ఎంత భక్తి చూపించింది, అత్యంత భక్తి శ్రద్ధలతో నిరంతరం తనను సేవించేటటువంటి ఆ రాజపుత్రిక దగ్గరికి ఈ రాజుగారిని తీసుకెళ్లి విడిచిపెట్టి వివాహం జరగడానికి కలిపింది. కేవలం జోదమాడుకుంటూ తన జీవితం అంతా వ్యర్థం చేసుకుని ఐశ్వర్యహీనుడైనటువంటి వీడికి మహారాజా పదవినిచ్చింది. ఇది అమ్మవారి కృప అంటే. ఒక సామాన్యుడు ఆ స్థాయికి వెళ్ళిపోగలుగుతాడు జగదంబ యొక్క కృప ఉంటే. అందువల్ల ఆ భార్యాభర్తలిద్దరూ ఒక్కసారి అమ్మవారి దగ్గర సాష్టాంగ దండ ప్రణామం చేసి ఇలా స్తోత్రం చేశారట. వన్నెల పూబోణివి శంకరుని రాణివి, వన్నెల పూబోణివి శంకరుని రాణివి, వన్నెల పూబోణివి శంకరుని రాణివి. పద్మాంకిత పాణివి బంగారు వాణివి, పద్మాంకిత పాణివి బంగారు వాణివి, వన్నెల పూబోణివి శంకరుని రాణివి, వన్నెల పసిటి కళ్ళల తల్లి పరమేశుని మల్లి, పసిటి కళ్ళల తల్లి పరమేశుని మల్లి, పసిటి కళ్ళల తల్లి పరమేశుని మల్లి. పసుపు నిలుపు తల్లి కలుములకు పాల వెళ్ళి, పసుపు నిలుపు తల్లి కలుములకు పాల వెళ్ళి, పసుపు నిలుపు తల్లి కలుములకు పాల వెళ్ళి, వన్నెల పూబోణివి శంకరుని రాణివి, వన్నెల పూబోణివి శంకరుని రాణివి. శుభములకు నిలయ అశుభములకు విలయ, శుభములకు నిలయ అశుభములకు విలయ, అశుభములకు నిలయ అశుభములకు విలయ, మా ఇంట వెళ్ళయా నీ గదికో వెళ్ళయా, మా ఇంట వెళ్ళయా నీ గదికో వెళ్ళయా, మా ఇంట వెళ్ళయా నీ గదికో వెళ్ళయా, వన్నెల పువ్వోణివి శంకరుని రాణివి, వన్నెల పువ్వోణివి శంకరుని రాణివి, పద్మాంకిత పాణివి బంగారు వాణివి, వన్నెల పువ్వోణివి శంకరుని రాణివి. ఓ తల్లి, మహాసౌందర్యం కలిగినటువంటి సుకుమార స్త్రీ వినియు, సాక్షాత్తు శంకరుని అర్ధాంగి వినియు. తామర చేతులు నీ అరచేతులు గుర్తులుగా ఉంటాయి, అమ్మవారికి తామర పువ్వులు గుర్తులుంటాయట, మనకి పగుళ్ళు ఉంటాయి. పద్మాంకిత పాణి ఆవిడ, బంగారు వాణి ఆవిడ, మాట్లాడితే ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది ఆవిడ, పలుకే బంగారం అంటే ఆవిడ అన్నమాట. బసిడి కళల తల్లి, ప్రతి వాళ్ళకి కళలుంటాయి, అమ్మవారు షోడశి కళలు, సాక్షాత్తు సువర్ణ స్వరూపం అన్నారు. పరమేశ్వరుడికి ఆవిడ ప్రీతిపత్రురాలు, ఆ తల్లి అనుగ్రహం ఉంటే పసుపు నిలుపుతుంది. కలుములకు పాలవెల్లి, పాలవెల్లి అంటే పాల సముద్రం, పాల సముద్రంలోంచి లక్ష్మి పుట్టింది. ఈ తల్లి అనుగ్రహం ఉంటే మన ఇంట్లో పాలవెల్లిలోంచి పుట్టిన లక్ష్మీదేవి స్టాండర్డ్ గా ఉండిపోతుంది, మళ్ళీ అటు ఇటు పోకుండా. ఆ తల్లి శుభములకు నిలయ, అశుభములకు విలయ. విలయం అంటే ప్రళయం అన్నమాట, నాశనం చేయటం. అశుభములను నాశనం చేస్తావు, శుభాలకు మాత్రం నిలయురాలివే ఇంట్లో ఉంచుతావు. నువ్వు మా ఇంట్లో విలిస్తే మా ఇల్లే కోవెలయిపోతుంది అని ఆ తల్లిని వాడు భక్తితో పూజించాక అంతఃపురానికి అమ్మవారిని, ఆ భార్యని పంపించేశాడు రాజుగారు. ఇంతలో శత్రువీరులు గుర్రాలెక్కి మహావేగంగా వేలాదిగా వచ్చేస్తున్నారట. అది తెలుసుకుని వేగులు వాళ్ళు పరుగు పరుగును వచ్చేసి రాజుగారితో, మహారాజా మహారాజా, నేల ఈనిందా అన్నట్టుగా గుర్రాల మీద, ఏనుగుల మీద, రథాల మీద కాలినడకన శత్రువులు వస్తున్నారు. దీనిని చతురంగ బలం, నాలుగు అంగములు, రథ గజ తురగ పదాతి దళాలు ఇవి వస్తున్నాయి. అమ్మ బాబు, మహాభయంకరంగా వచ్చేస్తున్నారు శత్రువులు, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి అనగాని యోగేశ్వరుడికి చూశాడు రాజుగారు. ఆయన చిరునవ్వు నవ్వుతూ, ఈ యుద్ధం నేనే తెచ్చిపెట్టాను, ఈ తంట నేనే దీన్ని మార్పివేస్తానని గుర్రమెక్కి మహావేగంగా వెళ్ళి అశ్వారూఢుడి వాడికి ఎదురుపోయట సైన్యానికి. ఆ సమయంలో ఆ సరిహద్దు దగ్గర, బోర్డర్ దగ్గర, వాస్తవాధీన రేఖ దగ్గర యుద్ధం జరుగుతుంది మహాభయంకరంగా. ఈ శ్రీదర్శనుడి సైన్యానికి, ఆ శత్రు సైన్యానికి సరిగ్గా యోగ్యారు మధ్యలో నాగండి 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 నరిచారట. అందరూ తెల్లబోయి చూశారు. యోగేశ్వరుడు వచ్చి, సేనాధిపతి, ఏమిటి ఇంత తొందరపడి వచ్చావు, ఇంకా యుద్ధానికి చెయ్యి ఒప్పుకుండా వచ్చేసావు, కంగారు పడి ఎందుకు వచ్చావు అన్నట. అప్పుడు ఆ దళవాయి ఆ సేనాధిపతి అన్నాడు, స్వామి, మీరు రాజకుమార్తెని తీసుకుని ఒక చెలికత్తెతో పాటు అమ్మవారి దర్శనానికి వచ్చారట, రాగానే ఈ రాజుగారు మిమ్మల్ని ఆ రాజకుమార్తెని బంధించాడని మాకు కూడజారులు చెప్పారు. దాంతో రాజుగారు కంగారు పడి, ఈ సైన్యాన్ని పంపి ముందు అమ్మాయిని విడిపించాలి అని మమ్మల్ని ప్రోత్సాహపరిచారు, మేము తొందరపడొచ్చాం, ఇంతకీ ఏంటండి మీరు బయటకు వచ్చి హాయిగా అడుగుంటున్నారు, ఈ శత్రు రాజుగారు మిమ్మల్ని బంధించిన మాట వట్టిదా ఏమిటి, అనవసరంగా మేము యుద్ధానికి తలపడ్డాము, ఎలా వచ్చారు బయటికి అడిగితే, ఆయన చిరునవ్వు నవ్వు, యోగి, చెరసాల అయినది పరిణయశాలగా యుద్ధంబు వలదింక సిద్ధ పురుష. చెరసాల పరిణయశాలయ్యింది, ఈ యుద్ధం ఇంకా మనకు అనవసరం, అదంతా మంచి కథ, స్వయంగా మహారాజు గారికి మనవి చేస్తా, ప్రస్తుతం ఆపేయండి అని యువతల వాడిని అవతల వాడిని కూడా వారించి మహారాజు గారి దగ్గరికి, చక్రవర్తి దగ్గరికి వెళ్ళాట. అక్కడికి వెళ్ళాయనికి, మహారాజా, దేవి లీలలు ఎలా ఉంటాయి, నిత్యం మీ అమ్మాయి భక్తితో పూజించే దేవీ విగ్రహం ఈ ఉజ్జయిని నగరం చేరినప్పుడే నాకేదో అనుమానం వచ్చింది, మీ అమ్మాయి నాతో పాటు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ రాజుగారిని చూసి తనకి కలలో వచ్చిన పురుషుడు ఈతడు ఒకడేనని తెలుసుకున్నది, వారికి పరిణయం కూడా అయ్యింది, అమ్మవారు ఆకాశవాణిగా వివరించింది ఆ విషయం అని విషయం చెప్పి చక్రవర్తిని ఆనంద డోలికల్లో ఓలలాడించాడు. అమ్మవారు స్వయంగా చెప్పింది అని చెబితే ఎవరికైనా ఇంకా ప్రీతి కలగకుండా ఉంటుందా, యుద్ధ ప్రయత్నం పరిణయ ప్రయత్నమైంది, ఇంతమంది రాజులు వచ్చారే సైన్యం తీసుకుని వాడి పెళ్లి పండగకు వచ్చినట్టు అయిపోయింది. అనంగచంద్రుడు సకల సామంత మహీభూపతులతో పాటు ఈ ఉజ్జయిని నగరంలో ప్రవేశించి శ్రీదర్శనుడికి ఆనందం కలిగించాడు. వచ్చిన వారందరికీ పెళ్లికి కావలసిన ఏర్పాట్లు చేశారట. అరే అక్షౌహిణిల కొద్ది సైన్యం వచ్చింది, మీరందరికీ ఆ అనుకూల వాతావరణం గనక చక్కగా వసంతకాలం గనక బయట పొలాల్లో విడుదలిచ్చారట. రాజుగారికి ముఖ్యమైనటువంటి చక్రవర్తి గారి యొక్క కింకరులకి వీళ్ళకి మాత్రం మంచి మంచి భవనాల్లో విడుదలిచ్చారు. ఆ విడుదలిచ్చిన తర్వాత శుభముహూర్తం పెట్టించారు. ఇదివరకు జరిగిన వివాహం గాంధర్వ వివాహం, ఇప్పుడు వేదోక్త వివాహం జరగాలి, అందుకని మళ్లీ ముహూర్తం పెట్టించారు. ఆ ముహూర్త సమయంలో మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప నిలయ అయిన పరంజ్యోతి స్వరూపిణి అయిన అమ్మవారి యొక్క దివ్య మంటపంలో కళ్యాణ మండపంలో మహావైభవంగా వివాహం చేయించారు. ఆ వివాహానికి దేవతలు కూడా అదృశ్య రూపాలతో వచ్చారట. ఈ పెళ్లి మొదటి నుంచి చాలా విచిత్రమే. శుభచిహ్నాలు వస్తున్నాయి, సమయానికి రండి అని పిలవగానే రాజుగారు అలంకరించుకున్నారు, పాసికం కట్టించుకున్నాడు, వయ్యారంగా ఆయన నడుచుకుంటూ ఠీవిగా మండపం దగ్గర కూర్చున్నాడు. ఇంతలో అంత పూర్వమే పెళ్లి కూతుర్ని పెట్టారు, మధ్యలో తెర పెట్టారు. ఈ తెరను చూసేసరికి రాజుగారికి ఆత్రం, ఎప్పుడు ఈ తెర తీస్తారా, చూపులు ఎప్పుడు కొలుస్తాయా అని. ఇంత పూర్వం చాలా సార్లు చూసుకున్నా మళ్లీ ఒకసారి అదొక తృప్తి, అదొక ఆనందం ఉన్ను. ఇప్పటికి మళ్ళీ పాపం 10 సార్లు షికారులు చేసిన తర్వాత పెళ్లిళ్ళు అయ్యే రోజులు కావు గనక కొంచెం ఆత్రం ఉండడం వారికి సహజం. అందువల్ల ఆ తెర తీయడానికి కాసేపు మధ్యలో ఏడిపిస్తున్న పురోహితుల మీద చూసి బాబు మీకు దండం పెడతానన్నట్టుగా రాజుగారు ముఖం ప్రశ్నార్థకంగా పెట్టాట, తెర తీశారు. ఆ చూపులు కలిసింది నిజమైనటువంటి శుభవేళ అన్నమాట. సాధారణంగా మన వాళ్ళు ముహూర్తం అంటే ఏమిటి అని అడుగుతారు. నెత్తి మీద జీలకర్ర వెల్లం పెట్టిస్తే దాన్ని ముహూర్తము అంటారు. ఈ సహస్రార కమలం అని ఇక్కడ చిన్న గుంట ఉంటుంది, ఇక్కడ ఎవడు చెయ్యి పెడితే వాడి లక్షణాలను స్వీకరిస్తుంది ఈ శరీరం. శుభముహూర్త సమయంలో భార్యాభర్తలు ఈ జీలకర్ర బెల్లం ద్వారా ఒకరి నెత్తి మీద ఒకరు చెయ్యి పెట్టుకుంటే ఈవిడ లక్షణాలు ఆయనకి, ఆయన లక్షణాలు ఈయనకి ప్రసరించి ఆ క్షణం నుంచి ఐకమత్యంతో ఉంటారు. ఖచ్చితంగా పాలన ప్రకారం జీలకర్ర బెల్లం కలపాలి, అదే ముహూర్తంలో పెట్టించాలి. ఉత్తప్పుడు పెడితే ఇంత బాగా ప్రసరించదు, అందుకే ముహూర్తంలో సరిగ్గా లేకపోయినా తేడా వచ్చినా ఈ పెట్టించడంలో తేడా వచ్చినా ఈ భార్యాభర్తలు తనువు తోస్తూ ఉంటారు. కారణం ఇది, అంత చక్కని ముహూర్తం పెట్టేవాళ్ళు కావాలి, ఆ సమయానికే సక్రమంగా కార్యక్రమం జరిపేవాళ్ళు కావాలి. ఇప్పుడు ఈ వీడియో గందరగోళంలో పడి వాడేమో ఎంతసేపు ఎవడికి వాడే ఆ ఫోటోలు ఎవడ పడదామని ఇలా చేయట్టుకునేవాడు కూడా అలా పెట్టుకునేవాడు ఒకడు తప్ప ముహూర్తం గురించి పట్టించుకోరు. కాఫీలు తాగారా, టిఫిన్లు తిన్నారా, ఆ ఖచ్చితంగా శిరస్సు మీద పెడితే ఏమిటి, జీలకర్రకి బెల్లానికి చాలా తొందరగా ఈ చేతి నుంచి లోపలికి లక్షణాలు వ్యాపింపచేసే శక్తి ఉంది. ఇప్పటికి కూడా ఆయుర్వేదంలో దానిని మంచి ఆరోగ్యకరమైన ఔషధంగా అది పెట్టించారట. ఆ తర్వాత 3 ముళ్ళు వేయించారు. ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరితవ్యం అని. నాతి అంటే చాలా మంది స్త్రీ అని అర్థాలు చెబుతున్నారు. నాతి అనే శబ్దం తెలుగు పదం, నాతి చరితవ్యం అంటే స్త్రీ అని కాదు. అక్కడ నా అతి చరితవ్యం అనగా నిన్ను దాటి నేను వెళ్ళను, అతి చరితవ్యం అంటే దాటి వెళతాను. నా అతి చరితవ్యం నిన్ను దాటి వెళ్ళను. ఎప్పుడు దాటి వెళ్ళను, ధర్మం మన ఇద్దరం కలిసి ఆచరిద్దాం, అర్థం ఇద్దరం కలిసి సంపాదించుకుందాం, ఖర్చు పెట్టుకుందాం, మా పుట్టింటారిచ్చింది మాదే, మీది మీదే, మీకు మీరే, మాకు మేమే అని మేము కొట్టుకోం, కలిసి అనుభవిస్తాం. కామం ఏ కోరిక వచ్చినా ఇద్దరం కలిసి తీర్చుకుంటాం. వంకాయ అంటే వంకాయ, టెంకాయ అంటే టెంకాయ, ఏమే వంకాయ కూర చేయంటే నేను టెంకాయ పచ్చడే చేస్తానని ఆవిడ ఈయన కొట్టుకోకూడదు. ఈ విధంగా ధర్మ అర్థ కామములు 3 భార్యాభర్త వీక్షణం నుంచి కలిసి ఉంటాం తప్ప ఒకరిని విరిచి ఒకరు మేము చరించం అని చెప్పడం ఆ మంత్రం యొక్క అర్థం. 4వది అయిన మోక్షం మాత్రం ఎవరికి వారే సంపాదించాలి గనక ఆ వేద మంత్రంలో మోక్షేచ అని చెప్పలా. ఈ మధ్యన కొన్ని సీరియల్స్ లో మోక్షేచ అని కూడా చెబుతున్నారు, అది శుద్ధ అబద్ధం, అది ఎక్కడ వైదిక తంత్రంలో పొరపాటును కూడా లేదు, అది వాళ్ళ పైచ్యం, అది పక్కన పెడదాం. ఈ విధంగా 3 బళ్ల బంధం అందుకని పెట్టారు. ధర్మ అర్థ కామముల కోసం 3 ముళ్ళు పెట్టారు. 33 ముళ్ళు వేస్తే ఉపయోగం లేదు, అసలు ముడి లేకపోయినా ఉపయోగం లేదు. ఈ విధంగా 3 ముళ్ళు వేసిన సమయంలో ఈ కాలి బొటన వేలు తొక్కిస్తారు. ఈ బొటన వేలు తొక్కించేటప్పుడు ఒక తమాషా జరిగిందట. ఆవిడ కాళ్ళ మీద, ఈయన కాళ్ళ మీద మణులు పెట్టారు ఆభరణాలుగా. పూర్వం మణులు అంత తేలిగ్గా ఉండేవి. ఈయన గారు ముందు ఆవిడ కాలు తొక్కాడు, ఆ తర్వాత ఆవిడ కాలు ఈయన కాలు మీద తొక్కాలి. అప్పుడు తమాషా జరిగింది. ఈయన కాలి మీద ఒక తెల్లని మణి ఉన్నది. ఆ మణికేసి ఈవిడలా చూసేసరికి ఈవిడ ముఖం అందులో కనపడింది. ఈ ముఖం చూసుకునే ఆవిడ ఇరిషిగా, నిజ మంజీరాగ్ర రత్నస్వలీలాభివ్యక్తి వరాంగ్రి రేణు భవ కన్యా రత్నమంచున్ మదింత అభావిం పశుభక్రమా కలన చేత రత్నముం గప్పే. ఈయన కాలి మీద ఉండే మణిలో తన ప్రతిబింబం చూచుకుని, ఇప్పటికే ఒక పెళ్ళయిందనుకున్నాం, మళ్ళీ కాళ్ళ దగ్గర మరో స్త్రీని కూడా పెట్టుకున్నావా, ఇలా ఎంతమందిని పెట్టుకుంటావు అని కొంచెం ఈర్ష్య పడిందట. తన ప్రతిబింబం తానే చూచి మరో స్త్రీగా భావించి ఆవిడ భ్రాంతి చెందింది. ఆ భ్రాంతి చెందడంలో కూడా చూడండి, ఈయన మహిమ కలవాడు, అమ్మవారి భక్తుడు, నాకు కనపడకుండా ఉండడం కోసం మణిలో దాచుకున్నాడేమో, ఇప్పుడు నేను అమ్మవారి భక్తురాలు కాబట్టి ఆ మణిలో మరో స్త్రీ కనపడుతుంది అని ఈర్ష్యగా చూసింది ఆయనకేసి. ఏం భయపడవలసిన అవసరం లేదు, మీ ఇద్దరినీ తప్ప మరొకరిని కట్టుకోను, అది భ్రమ అని ఆయన రత్నం పక్కకి తోశాడు. ఇంకేముంది, ఆవిడ మొహం కనపడలా, అది నీ మొహమే, అది వెర్రి మొహం అన్నట్టుగా చూసి కాలు తొక్కమన్నట్ట. కసిగా ఒక తొక్కు తొక్కింది. అటువంటిప్పుడు కొంచెం ఆడవాళ్ళు కొంచెం గట్టిగా తొక్కుతారు, వాళ్ళ వాళ్ళ సరదాలు. ఆ తర్వాత ఇక మంచి బిందులు పెట్టారు, బిందుల్లో ఉంగరాలు వేయించారు. ఉంగరాల్లో రాజుగారు ఎప్పుడూ ఓడిపోయేవాట పాప. ఆవిడే నెగ్గేది, కొంచెం స్ట్రాంగ్ ఆవిడ, కరాటే నేర్చుకున్నది. ఓ గిల్లు గిల్లి అవసరమైతే ఈయన చేతికి వచ్చిన ఉంగరం కూడా లాక్కున్నదట. ముమ్మారు ఆ విధంగా అంగుళీకాన్ని కూడా సంగ్రహించుకున్నది. ఆ రోజుల్లో పెళ్లిళ్ళు ఏకరాత్రి వివాహాలు కాదు, పాంచరాత్రాగమ ప్రకారంగా 5 రోజులు వివాహం చేశారట. ఆ 5 రోజులు తిని తరించని వాళ్ళు లేరు. భోజనాలు కుప్పలు తెప్పలుగా ప్రవహించాయి. మామూలు భోజనం కాదు, రకరకాల పిండి వంటలు, ద్రాక్ష పానక నారికేళములతో, రంభాఫల శ్రేణితో, గోక్షీరంబులతోడ మండెగల్లతో, కృన్నేతితో, పప్పుతో, అక్షయ్యం బగు నేరు ప్రాలకల ఆహారంబు నిశంకతం, కుచ్చుల్ నిండగన ఆరగించిరట అక్షుద్రక్షుధా శాంతికి. ద్రాక్ష పానకాలు స్పెషల్, తాగడానికి మంచినీళ్ళతో పాటు పక్కన ద్రాక్ష పానకం పెట్టేవారట. ఆ పానకం తాగితే మంచి ఆకలి పెరిగేదట. కొబ్బరికాయలు, తీయని కొబ్బరికాయ ముక్కలు, రంభాఫలాలు, ఇంతంత చక్కెర కేళి అరటిపళ్ళు, ఆవుపాలు, ఆవుపాలతో తయారు చేసిన పాయసం, పాలు చిక్కగా కాచి వండి జీడిపప్పు, కిస్మిస్, ద్రాక్ష పళ్ళు, రకరకాలైనటువంటివి సుగంధ ద్రవ్యాలు కలిపి వేసిన పాయసం, మంచి చక్కెర పొంగలి, పులిహోర, దద్దోజనం, మండెగలు అని కచ్చికాయలు అంటారు, అవి తయారు చేశారట. ఇంకా రకరకాల పిండి వంటలు వర్ణించడం అలవి కానివి. అక్షయంగా ఆహారం ప్రవహిస్తూ ఉంటే ఆకలి అంతకంతకి పెరుగుతున్న వాళ్ళు శుభ్రంగా తిని తరించి ఆనందపడిపోయారు. ఇటువంటి పెళ్లిళ్ళు ఏటా ఎన్నో జరిగితే బాగుండు, గొడవ ఉండదు అనుకున్నారు పాపం. ఈ విధంగా పెళ్లి హాయిగా జరిగిన తర్వాత యుద్ధానికి వచ్చిన రాజులు రాజభటులు సెలవులు, పెర్మనెంట్ సెలవులు వచ్చేసాక హాయిగాళి, అక్కడ 8 నెలల పాటు ఏకబిగిన ఉండిపోయారు. తర్వాత తమ తమ నెలవులకు రాజుగారు తప్పదు కదా వెళ్ళిపోక తప్పదు కనుక అమ్మాయిని అప్పగించి వెళ్లేటప్పుడు ఆయన 100,000 సైనికులు, 8,000 ఏనుగులు, 10,000 దాసదాసీజనాలు, 60,000 గుర్రాలు, మంచి రథాలు, కానుకలు ఇవన్నీ ఇచ్చి అల్లుడికి కట్నంగా ఇచ్చాడు. ఆ వైభవం అటువంటిది. ఇద్దరు భార్యలతో ఈ విధంగా పద్మముఖితో అనంగలతికతో మన రాజుగారు శుభ్రంగా కాపురం చేశాడు. కొంతకాలం పోయిన తర్వాత నిత్యభక్తుడు గనక ఆ అమ్మవారి అనుగ్రహంతో పద్మముఖి అందు పద్మసేనుడు అనేవాడు పుట్టాడు. అనంగలతికకి అనంగసేనుడు అనేటటువంటి కొడుకు పుట్టాడు. ఆ ఇద్దరు పిల్లల్ని కూడా చూసి ముచ్చట్లాడుతూ కాలక్షేపం చేస్తున్నాడు ఆయన. ఇలా ఉండగా ఒకనాడు ఒక తమాషా జరిగిందట. ఇద్దరు భార్యలతో కలిసి కొలువులోకి వచ్చాడు ఆయన. కొలువులో ఆ పూట మంచి సంగీత కచేరీ జరుగుతోంది, వినోదిస్తున్నాడు. ఎంతలో వాకిట్లో ఒక బ్రాహ్మణుడు వచ్చి ఏడుస్తున్నట్ట. అలా ఏడుస్తూ ఉంటే చూచి ఎవరో పాపం బయట రోదిస్తున్నారు. ఆ రోదన ధ్వనిని బట్టి విప్రుడిలా కనపడుతున్నాడు. క్షిప్రంగా ఆ విప్రుణ్ణి లోపలికి ప్రవేశపెట్టండి అనగా ఆ బయట ఉన్నటువంటి విప్రుణ్ణి లోపలికి పంపారట. ఆయన లోపలికి వచ్చి రాజుగారికి దీవెనలు ఇచ్చాడు. రాజుగారు ఆయనకి నమస్కరించాడు. అయ్యా ఎవరు మీరు, ఇలా ఏడుస్తున్నారు, కారణమేమిటి, ఎవరి వల్ల మీకు ఈ కష్టం కలిగింది, ఈ భయానికి గల కారణమేమిటి, నీ ఆస్తి పోగొడతాను, ఎక్కడ మహానుభావులైన పండితులు కష్టపడి దుఃఖిస్తారో ఏడుస్తారో అటువంటి రాజ్యంలో సిరి సంపదలు ఉండబట, అందులో నీలాంటి మహాత్ముడి ముఖం చూస్తేనే తెలుస్తోంది నువ్వు చాలా పండితుడు అని. నీకేం కష్టం వచ్చింది, ఆ కష్టం ఎటువంటిదైనా వెంటనే తీరుస్తాను చెప్పమని అడిగితే ఆ బ్రాహ్మణుడు ఇతను వింటూ ఉండగా ఇలా అన్నాడు. నాదగు తీర్థశిఖాగ్ని మహోదయమున అట్టహాసయుక్తిల్ దీప్తం వై ధూమలేఖ అయ్యును నా దహనము కే కాలమేఘ గతి చల్లారిన్. నా దగ్గర ఒక అగ్ని ఉన్నది, అది దీప్త శిఖ అగ్ని, బాగా ప్రకాశిస్తున్నటువంటి జ్వాలతో కలిగిన అగ్ని. ఆ జ్వలించే అగ్ని ఏదో ఒక అట్టహాసం వల్ల పొడుగుపోయి దాని మీద బాగా నెయ్యో లేకపోతే నూనె నీరు ఏదో పట్టడం వల్ల మంటే మండే మంట కాస్త తోమలేక అయ్యింది, అంటే పొగ ఎక్కువైపోయింది. ఆరిపోయే ముందు ఎప్పుడు కూడా మంట పొగొచ్చేస్తుంది. ఇంకా దాని మీద నీళ్లు గట్టిగా పడితే మీరు ఎప్పుడైనా సరే విపరీతంగా నెయ్యి పోసేసినా సరే యజ్ఞవాటికలో ఆ మొత్తం కట్టి ఆరిపోతుంది. కొంచెం కొంచెం పోయాలి, అందుకే దానికి ఒక నియమం ఉన్నది, అధికమైతే ఒకేసారి ఆరిపోతుంది. మరి ఏది అధికమయ్యిందో తెలియదు కానీ పొగలు గమ్మింది అగ్ని. చివరికి కాలమేఘం వల్ల, భయంకరమైన మేఘం వల్ల అది చల్లారిపోయింది అని ఒక ఇండైరెక్ట్, అందులో ఏముందో అర్థం రాజుగారికి తెలియలేదు. నా దగ్గర ఒక అగ్నిశిఖ ఉంది, ఆ అగ్నిశిఖ కాస్త అట్టహాసంగా వెలిగేది, అది అనుకోకుండా మరి నీళ్లే పడ్డాయో మరోటే పడిందో క్రమంగా పొగలు గమ్మింది, చల్లారిపోయింది అగ్ని అని చెప్పి ఆ బ్రాహ్మడు చూస్తుండగా మాయమైపోయాడు. ఇదేమిటి వీడేవాడరా, అగ్ని అంటాడు వెలుగుతోందంటాడు, హఠాత్తుగా అది ఆరిపోయిందంటాడు, ఇదేమో నాకేం అర్థం అవ్వడంలా. ఇతని మాటలు ఒక్కటి అర్థం కాలా, ఇందులో అంతరార్థమైన ఉన్నదా, ఇంద్రజాలమా, ఇలా చెబుతున్న వీడు ఏమైపోయాడు, మాయమైపోయాడా అని ఆలోచిస్తూ ఉండగా పక్కన కూర్చున్న అతని భార్యలు హఠాత్తుగా లేచి నిలబడి కళ్ళమట నీళ్లు కారుస్తూ ఉండగా కన్నీరు మున్నీరుగా కళ్ళు ఏడ్చేశారు. ఇక్కడ ఆనందం ఎక్కువైనా దుఃఖం ఎక్కువైనా కన్నీరు వస్తుంది. ఆ కన్నీరు కారుస్తూ అతను చూస్తూ ఉండగా కింద పడిపోయారు. అయ్యయ్యో రాజపత్తులు కింద పడ్డారు, నీళ్లు కొట్టుకురండి అన్నాడు. ఆయన కనక కలశాలతో బంగారు కలశాలతో నీళ్లు పట్టుకొచ్చి కొట్టారు. వైద్యులు చేయి పుచ్చుకున్నారు. చూస్తూ ఉండగా గిలగిలా కొట్టుకుని ప్రాణం విడిచిపెట్టేశారు వాళ్ళు. అది పిడుగుపాటు అయ్యింది, రాజుగారికి మతిపోయింది. అమ్మవారి అనుగ్రహం వల్ల ఈ ఇద్దరు భార్యలతో సంతానంతో సుఖంగా కాలక్షేపం చేస్తున్నాననుకున్నా, ఇంతలో ఈ ఉపద్రవం వచ్చింది అని హాహాకారం చేసి శోకోపహత చేతస్కుడైపోయాడు. శోకం చేత పెద్ద దెబ్బ తగిలేసింది ఆయనకి, ఆయన మనస్సుకి గాయం అయ్యింది, కింద పడి స్పృహతప్పిపోయాడు. అంతటి ధీరుడు, సాధారణంగా శోకించడు ఆయన, అయినా కష్టం వచ్చింది, మూర్చపోయాడు. పరిజనులు గొల్లును గోలపెట్టారు. ఈ వార్త విని ఈ షణ్ముఖుడు పరిగెత్తుకొచ్చాట. రాజుగారు పడున్నాడు, వీళ్ళ చచ్చి ఉన్నారు, ఎవరు చచ్చారో ఎవరు పడున్నారో అర్థం కాల. నాడి బాగా పట్టి పరిశీలించాడు. రాజుగారికి మాత్రం నాడి ఆడుతున్నది, తన చెల్లెలికి అనంగలతికి మాత్రం ప్రాణాలు పోయాయి. అప్పుడు ఆయన దుఃఖించి వాడు చచ్చిపోయారని తెలుసుకుని రాజుగారిని బాగా సేద తీర్చి, రాజా దుఃఖించకు, కష్టం ఎవరికైనా వస్తుంది, పుట్టిన ప్రతివాడికి ఎప్పుడో ఒకప్పుడు మరణం తప్పదు, మరణం పక్కనే ఉందని తెలుసుకునే నిరంతరం దైవభక్తితో అనుక్షణం ఏమరిపాటు లేకుండా ఉంటారు. దండధరుడు మహాభయంకరుడు వాడు, అందుకే సమవర్తి అన్నారు. అతని అందరి ఎడలా సమానంగా ప్రవర్తిస్తాడు. ఒకడి మీద పక్షపాతం, ఒకరి మీద ద్వేషం ఇలాంటివి ఏమీ ఉండవు ఆయనకి. సమయం తీరగానే ఎవరిని ఎప్పుడు ఎలా పట్టుకుపోవాలో అలా పట్టుకుపోతాడు. పెళ్ళి అయ్యిందా లేదా అని ఆలోచించడు. ఆయువు తీరినంతనే వచ్చి ప్రాణాలు వెలికి తీసి కొనిపోవుచుండు సుంతయు కనికరము లేక ఆ దండధారి నిర్లిప్తుడగుచూ. ఎవడికైనా వాడు ఆయుర్దాయం తీరిపోతే నిర్లిప్తతో ఏం వికారం లేకుండా ప్రాణాలు పట్టుకుపోతాడా దండధారి. పిల్లలు లేరేమోనని జారిపడ్డు, భార్య లేదేమోనని భర్త మీద జారిపడ్డు, వీడు పోతే ఆ ఇల్లాలు ఏమవుతుందని జారిపడ్డు, కుటుంబం ఏమవుతుందని జారిపోయాడు ఆయన. వాళ్ళ వాళ్ళ కర్మ పరిపాకాలను బట్టి ఆయుష్క్షీణం కాగానే వచ్చి తక్కువ తనవు కాని తన కింకరులతో కాని ప్రాణవాయువులు క్షణాల్లో పట్టుకుపోతాడు. అటువంటి సమవర్తి, పంచానన స్ఫూర్తి, నిత్య సత్య ధర్మ కీర్తి, సాక్షాత్ ధర్మమూర్తి ఇప్పుడు నీ భార్యని పట్టుకుపోయాడు. దీని గురించి బాధపడకు, తదనంతర కార్యక్రమం చెయ్యి. ఎవరికైనా ఇది తప్పదని తెలుసుకో. మందాతాచ మహీపతి కృతయుగోలంకారభూతోగతి శేతుర్యేన మహోదథౌ విరచిత క్వాసౌ దశాశ్యాంతకః. మందాతాని కృతయుగానికి అలంకారం అని పేరు తెచ్చుకున్న మహారాజు సూర్యవంశపు రాజుల్లో చాలా కీర్తి పొందాడు. కృతయుగంలో అటువంటి రాజు ఉన్నాడా లేడా అని ఆ రోజుల్లో పొగిడేవారు. అందువల్ల ఏమన్నారు, మాంధాత చ మహీపతి కృతయుగోలంకార భూతో గతి. అటువంటి వాడు వెళ్ళిపోయాడు, పేరు తప్ప ఆయన మనిషి కనపడ్డు. సేతుర్యేన మహోదధౌ విరచిత క్వాసౌ దశాశ్యాంతక. ఏకంగా సేతువు కట్టి సముద్రం మీద భయంకరమైన వానర సైన్యంతో లంకా నగరం మీద శంఖలేక పెంకంతో పొంకంతో కింకతో విరుచూపడి లంకేశ్వరుడి శిరస్సును ఖండించిన మహావీరాది వీరుడు శ్రీరామచంద్ర ప్రభువు పేరు వినబడుతున్నాడు గాని ఆయనే వెళ్ళిపోయాడు. రాముడు వెళ్ళిపోతే ద్వాపర్యేన యుధిష్ఠిర ప్రభృతయ, ఇంకా ద్వాపర యుగంలో ధర్మరాజు లాంటి రాజులు ఎందరున్నారు వాళ్ళు వెళ్ళిపోయారు. నామాపి నశ్రూయతే, కొంతమందిది పేరు కూడా వినపట్టల్లా. నామాపి నశ్రూయతే, పేరు కూడా వినిపించదు కొంతమందిది. కొందరు కనీసం కొంతమంది పేరున్నా తెచ్చుకుంటారు, వాళ్ళు పోయినా వాళ్ళ కీర్తి నిలబడుతుంది. అలా పేరు లేకుండా పోయిన వాళ్ళు ఎంతరున్నారు, ఊరు లేకుండా పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కానీ ఈ భూమి మాత్రం ఏ ఒక్కరితోటి వెళ్ళలేదు, ఇక్కడే ఉంది. ఇది సాక్షి. ఇది దృష్టిలో పెట్టుకుని తత్వజ్ఞాని ఏమనుకుంటాడంటే, ఈ పుట్టడం పెరగడం చావడం అంతా ఒక అత్యద్భుతమైన లీల అని గ్రహిస్తాడు. పుడితే సంతోషించడు, గిట్టితే దుఃఖించడు. పుట్టుక గిట్టుక రెండు దైవలీలగా భావిస్తాడు. లే అని ధైర్యం చెప్పి అగ్ని సంస్కారాలు చేయించాడు. భార్యకి భర్త స్వయంగా కర్మ చేసే యోగం చాలా కష్టమట, అది చేయించవలసి వచ్చింది. మూడు రోజుల తర్వాత కొత్త కోలుకున్నాడు. భార్యావరణానికి దుఃఖం కలుగుతున్నా అమ్మవారి ఆ మణి విగ్రహం దగ్గరికి వెళ్ళి, తాను కష్టపడి ప్రతిష్ఠ చేసినటువంటి ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి భక్తితో అర్చిస్తూ, ఇంకా రాజ్యపాలన మీద విముఖుడై తన కర్మలను ఎడల శూన్యుడై అక్కడే కూర్చునేవాడు. నిరంతరం ధ్యానం చేస్తూ ఉండేవాడు, ధ్యాన మగ్నుడై ఉండేవాడు. మధ్య మధ్యలో వాళ్ళ లీలలు గుర్తొస్తాయి కదా, ఎక్కడికి పోతాయి, బంధాలు మిగిలిపోతాయి కదా, శరీరాలు వెళ్ళిపోయిన సంబంధం పోయినా బంధం మిగులుతుంది. కనుక ఆ గుర్తు వచ్చినప్పుడు మళ్ళీ దుఃఖిస్తూ, వాళ్లతో పాటు నేను పోలేకపోయాను దురదృష్ట జీవుని అనుకుంటూ ఉండేవాడు. పక్కన మిత్రుడు ఓదారుస్తూ ఉంటే ఊర్ధ్వ దైహిక క్రియలు నిర్వర్తించాడు. మధ్య మధ్యలో నీళ్లు కారుస్తూ దాన్ని తుడుచుకుంటూ ధ్యానం చేస్తూ ఒక సంవత్సర కాలం గడిపాట. ఈ సంవత్సర కాలం ఆయనకి భారంగా వెళ్ళింది. అతి కష్టం మీద ఆ సంవత్సరం గడిచింది. ఇంకా తర్వాత విరక్తి చెందిందట. కుమారుణ్ణి పిలిచాడు. పద్మసేనుణ్ణి అనంగసేనుణ్ణి పిలిచి, నాయనడారా, మహాభయంకరమైనది ఈ సంసారం. ఇందులో కోరికలు అంతకంతకే పెరుగుతూనే ఉంటాయి. ఎన్నాళ్లకి ఇందులోంచి విముఖత పొందలేడు జీవి. అందుకే భగవంతుడు విముఖత పొందడం కోసం ఏదో కష్టం కలిగిస్తాడు. ఎవడు మనతో మాట్లాడతాడో, ఎవడు మనతో తిరిగాడో, ఎవడు శరీరంతో పూసుకురాసుకు తిరిగాడో, వాడు ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళిపోక తప్పదనే జ్ఞానం తెలుసున్నవాడు ఈ సంసారాన్ని విడిచిపెడతాడు. నాకు అలాంటి నిర్లిప్త వైరాగ్యం ఆవరించాయి. ఎవడో వచ్చాడు, వచ్చి ఏదో పద్యం చదివాడు. ఆ పద్యం నాకే అర్థం కాల, కానీ నీ తల్లులు మీ తల్లులు మాత్రం అది విని మరణం చెందారు. ఆ మరణం నాలో విరక్తిని పెంపొందించింది. ఇదిగో రాజ్యం కోసం కొట్టుకోకుండా రెండు భాగాలు చేస్తున్నాను. ఈ అనంగశేనుడు తన తాతగారి రాజ్యానికి వారసత్వం పొందుతాడు, అటు వెడతాడు. నా రాజ్యమేమో ఈ పద్మసేనుడికి ఇస్తున్నాను. వారిద్దరికీ పంచిచ్చాడు. వారిద్దరు ఐకవత్యంలో ఉండేలాగా ప్రతిజ్ఞ చేయించాడు. వాళ్ళ అన్నదమ్ములు కొట్టుకోకుండా కర్తవ్యం పూర్తి చేశాడు. కర్తవ్యం పూర్తి చేసుకోకుండా వెళ్లే హక్కు ఏ తండ్రికి లేదు. పిల్లలకు ఒక దారి చూపించకుండా నేను అడవికి వెళ్ళి ఉక్కు మూసుకు తపస్సు చేసుకుంటాను అనుకుంటే వాడికి ఈ జన్మలో కాదు 1000 జన్మలకు కూడా మోక్షం రాదు. అందువల్ల ఖచ్చితంగా తన కర్తవ్య భారాన్ని సంపూర్తి చేసుకుని ఆయన ఆ తర్వాత తన మిత్రుణ్ణి అక్కడ నియమించి తపోవనానికి వెళ్ళిపోయాడు. తపోవనంలోకి, కీకారణ్యంలోకి వెళ్ళిపోయి బదరికావనం అని రేగు చెట్ల సమూహం, సరస్వతీ నదీ తీరం, గంగానది అక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. సరస్వతి పుట్టుకకు మూల కారణమైనది మానాగ్రామం అని ఇప్పటికి కూడా ఉన్నది. ఆ బదరీ క్షేత్రం అక్కడ ఉన్నది. అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు అది ఉత్తరాంచల్లో ఉంది, మేము స్వయంగా చూసాం. ఆ బదరికావనానికి వెళ్ళాడు. బదరీవనంలో నరనారాయణుడు నిత్యం తపస్సు చేస్తారు. అక్కడే వేదవ్యాస మహర్షి చాలా కాలం తపస్సు చేశాడు. అక్కడే సరస్వతీ నదీ తీరంలో ఒకప్పుడు భాగవతం కూడా రాశాడు. పురాణాలు రాయాలనే కోరిక అసలు ఆయనకు అక్కడే వచ్చింది, సరస్వతీ నదీ తీరంలో. అటువంటి చోటికి వెళ్ళాడు. నరనారాయణ చరణం బృహద్వయ భద్ర చక్ర ముద్రిత పదరీతరుషండ మండలాండిత సరణిన్. ఆ నరనారాయణుల పాద పద్మాల చేత ముద్రితమైన భూమి అట. అంటే అక్కడ నరనారాయణులు నడిచారు, వాళ్ళు నడిచిన చోటికి వెళ్ళాడు. వాళ్ళు అక్కడ నడిచినట్టు ఎలా తెలుస్తుంది అంటే ఆ పాదాల నుంచి ఉన్నటువంటి భద్ర చక్రాలు అక్కడ ముద్రితమై ఉన్నాయి. నరుడికి నారాయణుడికి అరికాల్లో శంఖం చక్రం గద పద్మం ఇవి ఉంటాయి. వాళ్ళు ఎక్కడ నడిస్తే అక్కడ నడిచినప్పుడు వాళ్ళ అరికాళ్ళలో ఉండే ఆ శంఖం చక్రం లాంటివి నేల మీద పడతాయి, ఆ నేల మీద ఆ గుర్తులలో ఉండిపోతాయట. అందువల్ల ఓహో ఈ శంఖ ఈ చక్రం ఈ గద ఈ పద్మం ఉన్నాయంటే ఈ ధనుస్సు ఇక్కడ నరనారాయణుడు నడిచారు, ఈ అడుగుదాడలు వాళ్ళవి, వాళ్ళ అడుగుదాడలు అవి అని తెలుసుకుంటాం అన్నమాట. అంత అద్భుతమైనటువంటి పాద చిహ్నాల ముద్రితమైనటువంటి ఆ పవిత్ర వనానికి ఆయన అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి నిత్యం ఆ పవిత్రమైన చల్లని నీరు, అది మంచు గడ్డలా ఉంటుంది, స్నానానికి అందులో దిగితే ఒళ్ళు గడ్డగట్టేసినట్టు అయిపోతుంది. నేను దిగానని నా వెనకాతల కొంతమందికి ఒళ్ళు గడగడగడలాడిపోయి గిలగిలలాడిపోయారు. అప్పుడు అందులోకి వెళ్ళి ఆయన స్నానం చేసేవాటి నిత్యం. వాళ్ళు మహాత్ములు, వాళ్ళకి శరీర భ్రాంతి లేదు గనక తపస్సు చేసుకుంటూ తనంత తానుగా చెట్టు నుంచి కిందకి రాలిన పండు మాత్రమే ఆహారంగా తీసుకున్నాడు. దాన్ని ఉంచ వృత్తి అంటారు. ఉంచ వృత్తి అంటే నేల మీద తనంత తాను కొయ్యకుండా రాలి పడిన పండు కాని ధాన్యం కాని తిని బతకడం. బతకాలి గనక, ఉపవాసం చేసి చావకూడదు గనక ఆ పళ్ళు తినేవాడు. కోసేవాడు, కోస్తే కూడా పండు కోస్తే తల్లికి చెట్టుకి బాధ కలుగుతుంది. చెట్టు తల్లి, ఆ చెట్టు నుంచి పుట్టిన బిడ్డ పండు, ఎంత భావనతో ఉండేవారు యోగులు. అందుకని రాలుగాయలే తినేవారట. అసలు రాలుగాయ శబ్దం అలా వచ్చింది, రాలిన కాయ. చివరికి అది ఓ రాలుగాయ విధవా అని తిట్టడం మొదలెట్టా ఇప్పుడు మనం. అంటే రాలిపోయిన కాయ నేల మీద పడి ఎలా ఎండిపోతుందో నువ్వు కూడా అలా పనికిమాలిన వాడు అయిపోతున్నావు సుమా అని ఎవడో పండితులు పూర్వం తిట్టుంటాడు పూసో కొడుకుని. అది క్రమంగా కొన్ని కొన్ని తిట్లుగా మారిపోయి కొన్ని శబ్దాలు ఇవాళ వ్యావహారికంలో లేక తిట్టు అనుకుంటున్నాం మనం. నిజానికి అవి తిట్లుగా దిక్కుమాలిన శబ్దం ఒకటి. అంటే మనల్ని పట్టించుకోలేదు ఎవడో అని అర్థం. అక్కడ దిక్కుమాలిన అనే శబ్దం ఏంటి, ఏదో లేనిపోయిన శబ్దమేమో అపశబ్దమేమో అనుకుంటారు కొంతమంది. ఇలా చాలా శబ్దాలు చాలా విచిత్రమైన అర్థాల్లోకి మారిపోయాయి. రాను 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 అర్థం అనర్థం అయిపోయింది. ఆయన ఈ రాలుగాయలు తింటూ కాలక్షేపం చేస్తూ ఉన్నట్ట. ఇలా ఒకనాడు తిరుగుతూ ఉంటే ఒక రావి చెట్టు కనపడింది. అశ్వత్థం, అశ్వత్థ సర్వ వృక్షాణాం శ్రీకృష్ణుడు చెప్పుకున్నాడు స్వయంగా భగవద్గీతలో. నేను చెట్లలో రావి చెట్టును నేనే అన్నాడు ఆయన. ఒక్కొక్క జీవుల్లో ఒక్కొక్కడు, రాక్షసుల్లో ప్రహ్లాదుడట. ప్రహ్లాద సర్వ దైత్యానాం దైత్యులలో ప్రహ్లాదుణ్ణి, వృక్షాలలో అశ్వత్థ వృక్షాన్ని, వైనతేయశ్చ పక్షిణాం మృగాణాంచ మృగేంద్రోగం. అలాగే పక్షులలో గరుత్మంతుణ్ణి, జంతువులలో సింహాన్ని నేను అన్నాడు ఆయన. అందువల్ల అశ్వత్థ వృక్షం సాక్షాత్తు ఆ రావి చెట్టు శ్రీకృష్ణ స్వరూపం గనక విష్ణు స్వరూపం గనక అక్కడికి వెళ్ళాడు ఆయన. ఆ నీడలో కూర్చుని ధ్యానం చేస్తున్నట్ట. మనవాడు బుద్ధుడు కూడా ఈ అశ్వత్థ వృక్షం కిందే సిద్ధి పొందాడు. బోధి వృక్షం అంటారు దాన్ని. బుద్ధుడికి బోధన కలిగిన చెట్టు కనుక బోధి వృక్షం. గయలో ఉంది, మేమంతా వెళ్ళినప్పుడు చూసాం సుస్పష్టంగా. అది గయ వెళ్ళినప్పుడు 1998లో అప్పుడు వెళ్ళినప్పుడు బ్రహ్మాండమైన బోధి వృక్షం అది. అశ్వత్థ వృక్షం కింద ఖచ్చితంగా భక్తితో జపం చేసిన వాడికి సిద్ధి వచ్చి తీరుతుంది. అది విష్ణు స్వరూపం కనుక జ్ఞానం వచ్చి తీరుతుంది. అటువంటి చెట్టు కింద కూర్చుని ఆయన భగవంతుడు తలుచుకుంటున్నాడు. ఇంతలో అకస్మాత్తుగా ఆ చెట్టు మేంచి ఇద్దరు దివ్య కన్యకులు దిగారు ఈ రాజతపస్సు దగ్గరికి. అతన్ని చూచి బాగున్నావా అని అడిగారట. ఈయనకి వీళ్ళని ఎక్కడో చూసినట్టుంది ఈ దివ్య కన్యకులను అనుమానం వస్తుంది. కాని ఎవరో అర్థం కావడల్లా, ఎవరో తానెవరో అని పదే పదే లోపల లోపల ధ్యానం చేసుకుంటున్నాడు. గుర్తుకు రావడం లేదు. ఈ భార్యలు పోయిన తర్వాత ఆయనకి బాగా జ్ఞాపక శక్తి నశించిపోయింది, ధారణాశక్తి తగ్గిపోయింది. అప్పుడు వాళ్ళు, మహారాజా ఇలారా ఈ పళ్ళు తిను, యమాని ఫలాని భుంక్ష్వ ఈ ఫలములను తినుము అన్నారట. మీరెవరో చెబితే కాని ఈ పళ్ళు తినను, ఏమో ఈ పళ్ళల్లో ఏముందో. అందులో మీరు స్త్రీలు, నేను సాంగత్యం విడిచిపెట్టి వైరాగ్యంతో ఇక్కడ హాయిగా జపం చేసుకుంటున్నాను. సంఘం మహాభయంకరం, స్నేహం వల్ల ఎంత కష్టం వస్తుందంటే ఆ స్నేహంలో ఉండేటటువంటి మాధుర్యం దూరం అయినప్పుడు మనం తట్టుకోలేము. అని చెప్పిన ముందే స్నేహం లేకుంటే ఉంటే వదిలిపోతుంది. భార్యతో స్నేహం, భర్తతో స్నేహం, తల్లిదండ్రులతో స్నేహం లేదా పక్కన పరివారంతో స్నేహం, వీళ్లతో స్నేహం పెరిగే కొద్ది ఎప్పుడైనా వీళ్ళు దూరం అయితే తట్టుకోలేము. ఈ బాధ నేను పడున్నాను, ఇంకా కొత్త స్నేహం నాకు వద్దు. ఈ సాంగత్యం మహాదోషం, సాంగత్యం నాకు విషం, కాబట్టి నాకు వద్దు. మీరు ఎవరో చెబితే గానీ పళ్ళు తిన్ను అన్నట్టు. వాడు నవ్వి, మహారాజా నువ్వు మేమెవరో చెబితే కానీ పళ్ళు తిన్నంటే మా ఇంటికి రావాలి, అప్పుడు శాంతం చెబుతాం అనగా, సరే పిలుస్తున్నారు కాదనకూడదు స్త్రీలు కదా. అందులో దివ్య స్త్రీలు చెట్టు మెచ్చి కిందకు దూకారు. చెట్టు మెచ్చి కిందకు దూకితే మామూలు వాడికి కాళ్ళు విరుగుతాయి. వీళ్ళేం విరగకుండా చక్కగా కిందకు ఉయ్యాల్లో దిగినట్టు దిగుతున్నారు. కాబట్టి వీరెవరో దేవకన్యకులని భావించి వారి వెంట వెళ్ళాడు. అక్కడ ఒక అత్యద్భుతమైన బిలం కనపడింది, పెద్ద బొరియ కన్నం. ఆ గుహ గుండా కిందకు దిగిపోయాడు. పాతాళ లోకం వరకు వ్యాపించి ఉన్నది అది. అలా వెళ్ళగా 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 నడిచి 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 కొంత అలసట చెందుతోంది. అప్పుడు వాళ్ళు, మేము అందుకే చెప్పు ఒక్క పండు తిను నువ్వు నడవగలవన్నారట. సరే ఇక కాదనలేక ఒక పండు తిన్నాడు. అది తినగానే ఆకలి పోయిందట, దప్పిక పోయిందట, నడిచేందుకు గొప్ప శక్తి వచ్చిందట. అప్పుడు ద్వారకా తిరువుల పాదయాత్ర కదా, ఇక పెద్ద తిరుపతి పాదయాత్ర చేసి నడిచేసేటట్టు ఉన్నాడు ఆయన. ఇంకా నాలుగు అడుగులు వేసిన తర్వాత ఇట్టి ఎవరు పెడతారు బాబో ఎక్కడ కూర్చుందామా అని ఆ మధ్యన మన వాళ్ళు నడిచి నానా యాత్ర పడ్డారు. కొంతమంది ఒకళ్ళు ఇద్దరు చాలా మంది నడిచిన ఆ యాత్ర ఆయనకి మొత్తం పోయింది ఆ పండు తింటే. ఆ పండు ఏదో మనకు కూడా ఒకటి వస్తే బాగుండు. ఆ పండు తిని ఆ విధంగా వాళ్ళతో పాటు వెళ్ళాడు. హేమమయమయ్యే ఒక గృహం కనిపించింది, అంతా బంగారమే. గీక్కుందాం అనుకోకండి, మనకు కనపడదు అది. ఆ అద్భుతమైన సువర్ణ భవనంలోకి వెళ్ళాక అక్కడ రత్నమయమయ్యే ఒక పీఠం ఇచ్చారు. ఇదే పీఠం ఇదే అర్ఘ్యం ఇదే కూర్చున నీకు తల్పమీవు గ్రహింపం పదిలముగానని పల్కు చుముదితలు సంతోష బాష్పములు క్రందుకొన. ఇదిగో ఇది పీఠం, దీని మీద కూర్చో. ఇదిగో తాగడానికి నీరు. ఇదిగో ఇది అర్ఘ్యం అంటే కాళ్ళు కడుక్కోవడానికి నీరు. ఇక్కడ హాయిగా విశ్రాంతి తీసుకో అని చెబుతూ ఆ ముదితులు ఆ స్త్రీలు కొంచెం కన్నీళ్లు పెట్టుకున్నారు. అప్పుడు ఆయన, ఇదేంటి వీళ్ళు కళ్ళు నీళ్లు పెట్టుకుంటారనగా, మిగతా ఫలాలు కూడా తిను తృప్తిగా, అవి ఆరగిస్తే నీ దేహానికి రవ్వంత బలం చేకూరుతుంది, కాంతి పెరుగుతుంది, మేం చెప్పే విషయాలు అర్థం చేసుకునే జ్ఞానశక్తి కూడా వృద్ధి అవుతుంది అని దివ్య ఫలాలు ఇచ్చారట. ఆ దివ్య ఫలాలు ఆరగించాడు ఆయన. బ్రహ్మానందం కలిగిందట, ఏదో తెలియని అనుభూతి కలిగిందట. అవి పళ్ళు అమృతం. ఆ అమృతమయమైనటువంటి ఆ పళ్ళు తిన్నాక మంచినీళ్ళు కావాలన్నట. అదిగో చూడు, అమృతమయమగు నల్ల పద్మాకరమున చనుము వివిధ తృషలు నిశ్చాంతమగును నిశ్చలములగును. అదిగో అమృతమయమైన ఒక పద్మాకరం కనపడుతోంది, పెద్ద చెరువు కనపడుతోంది. ఆ చెరువులోకి వెళ్ళు, హాయిగా కావలసిన నీరు తాగు. ఆ నీరు తాగి బయటికి రా, నీకు ఒక దివ్యమైనటువంటి అనుభూతులు కూడా కలుగుతాయన్నారట. వెంటనే వెళ్ళిన ఆత్రంగా కాళ్ళు కడుక్కుని ముఖం కడుక్కుని ఆ నీళ్లు తాగాడు. అప్పో అది నీరు కాదు, సాక్షాత్తు అమృతం దేవత నీరు కోసం పెట్టారన్నట్టు. అది పీయూషంలా ఉంది, తృష మొత్తం పోయింది, దాహం పోయింది. అక్కడికి వచ్చి కూర్చున్నాడు మళ్ళీ. అప్పుడు కాంతలారా, ఇప్పటికైనా మీ వృత్తాంతం చెబుతారా? ఈ వింత ఏమిటి, ఈ పళ్ళు ఏమిటి, చెరువు ఏమిటి, పాతాళ వివరం ఏమిటి చెప్పండి, నా మనస్సు తహతహలాడుతుందనగా, అప్పుడు వాళ్ళు ఇలా అన్నారట. ప్రతిష్ఠానము అని పూర్వం ఒక పట్టణం ఉన్నది, ఇప్పుడు దాన్ని పైఠాన్ అంటారు మన వాళ్ళు. అది పాకిస్తాన్లో గడిపోయింది. ఆ ప్రతిష్ఠాపురంలో కమలగర్భుడు అనే బ్రాహ్మణోత్తముడు ఒకడు ఉన్నాడు. అతనికి పద్మ బల అని ఇద్దరు భార్యలు ఉండేవారు. ఈ దంపతులు అన్యోన్యానురాగంతో ఉండేవారు. ఆ అక్క చెల్లెళ్ళటి వాళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు. ఈ ఇద్దరు భార్యలతో ఆయన కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. సాధారణంగా అక్క చెల్లెళ్ళు ఒక్కడే వరిస్తే సవతి పూరుతో కొట్టుకుంటారని పూర్వకాల పురాణాలు. కానీ వీళ్ళు అలా కాకుండా ముగ్గురు ఐకమత్యంతో ఉండేవారు. భర్తకి వాళ్ళు ఆనందం కలిగించేవారు. పరస్పరం అక్క చెల్లెళ్ళు చాలా ప్రేమతో స్నేహంతో ఉండేవారు. అలా 80 సంవత్సరాల పాటు వాళ్ళు భూలోకంలో కాలక్షేపం చేశాక ఎవరినైనా సరే పాడు చేసే ముదిమి వచ్చింది. జరాక్రాంత దేవులయ్యారు. క్రమంగా ఏమైందట, ఊహూయనివటకి దేహమురవీనాథ, ఊహూ అని వణుక్కుంటోంది శరీరం. అందంగా నల్లగా తుమ్మెద రెక్కలలాగా ఇంద్రనీలమణుల్లాగా ఒత్తుగా నల్లగా ఉండే జుట్టు కాస్త వెండి రంగులోకి మారింది. ముఖమంతా వళిభిర్ర ముఖమాక్రాంత, ముఖమంతా వళివిగి ముడుతలు పడిపోయాయి, అలా ముడతలు పడిపోయాయి. తల నెరిసింది, శరీరం శిథిలమయ్యింది, చేతులు అణుకుతున్నాయి, గాత్రంలో కూడా తేడా వచ్చేసింది. కఫం కుత్తుక నుంచి పెళ్ళుమిక బయటకు వస్తోంది. ఏమాత్రం తేడా పదార్థం తిన్నా తుమ్ములు దగ్గులు పట్టుకుంటున్నాయి. జీర్ణకోశంలో తేడా వచ్చింది. పొద్దుట పూట లేవడంలో ఇబ్బంది వస్తోంది. రాత్రి నిద్ర పట్టక బాధ కలుగుతోంది. పగలు అంతకంతకి దీర్ఘమవుతోంది. రవ్వంత చలి వస్తే వీళ్ళందరికీ పులకింతలు పెరుగుతున్నాయి. అంటే ఒక రకమైన గగుర్పాటు వస్తుంది శరీరానికి, చలి తట్టుకోలేకపోతుంది, దహనం హితమవుతోంది. అన్ని రకాల పనుల్లోనూ తేడా వచ్చేసేది. ఈ విధంగా ముగ్గురు చరాక్రాంత దేహులై ఒకనాడు ఇలా అనుకున్నారట. అందులో పెద్ద భార్య పద్మ అన్నది, చెల్లి బల మన భర్త మనకంటే పెద్దవాడు, అందులో ఆ రోజులు బాగా పెద్ద, 10 ఏళ్ళు తేడా ఉందట వాడికి, అతడు మనకంటే ముందుగా చచ్చిపోతే మనం భరించగలమా, ఇన్నాళ్లు కలిసి ఉన్నాం కదా, ఏ స్త్రీ అదృష్టవంతురాలంటే పసుపు కుంకుమలతో భర్త సన్నిధానంలో పాదాల దగ్గర హాయిగా మృతి చెందిన సతికి ఆనందం కలుగుతుంది. ఆయన ముందు పోతే మనం తట్టుకోలేము. ఈ వయస్సులో మనకి చూస్తే దిక్కుగా ఎవరూ లేరు, మనల్ని ఎవరు చూస్తారు, ఈ బాధ ఎలా భరిస్తాం మనం. కాబట్టి నాకు ఒక ఆలోచన వస్తోంది, ఈయనకంటే ముందే బలవంతులు చవచేస్తే బాగుంటుందేమో అనిపిస్తోంది. అప్పుడు ఆయన మరణ వార్త నాకు తెలియదు కదా, అనగా అక్కోయ్ అలాంటి మాట నువ్వంటావు, నువ్వు నాకంటే పెద్దదానివి, నువ్వు ఆయన కూడా పోతే తర్వాత నేను మిగిలితే నేనెంత బాధపడాలి, మనిద్దరికీ కూడా 5 ఏళ్ళు తేడా ఉంది కదా, నేనే ముందు అగ్నిలో పడి చచ్చిపోతాను, నన్ను అరుతీయి అని. అలా ఏం చెబుతాం, ఎవరు పెద్దో ఎవరు చిన్నో ఆ మృత్యుకి పెద్ద చిన్నతో సంబంధం ఏముంది, కొంపతీసి మీకంటే నేను ముందు పోతే పర్వాలేదు కానీ నా కళ్ళ ముందే మీరు పోతే నేను తట్టుకోగలనా అన్నాడు పాపం ఆ వెర్రి భర్త. ప్రేయసుల్లారా, నాకు ఇది చాలా దుఃఖం కలిగిస్తోంది. చిరకాలం నుంచి నాకు పరిచర్య చేస్తున్నారు, అవ్యాజము అన్యోన్యము నవ్యంబునునైన ప్రేమ. మనది అవ్యాజం, వ్యాజం అంటే నెపం. ఒకరితో స్నేహం చేసామంటే ఏదో వంక పెట్టుకు స్నేహం చేస్తాం, వాడి వల్ల ఏదో ప్రయోజనం ఆశించి స్నేహం చేస్తాం. మన స్నేహం అటువంటిది కాదు, అవ్యాజము, ఏ వంక లేదు ఒకరితో ఒకరికి. అన్యోన్యం, ఒకరి మీద ఒకరికి ఉన్నది ప్రీతి, ఎప్పటికప్పుడు నవ్యం కొత్త అవుతూ ఉన్నది. అటువంటి నా మీ ప్రేమ మధ్యలో నాశనం కారాదు, అపసవ్యం కారాదు, నేను మీ చావు చూడలేను, కాబట్టి ముందు నేనే చచ్చేటట్టు చూడండి అన్నారట ఆయన. అలా కాదండి, భార్యలు ఎప్పుడూ పసుపు కుంకాలతో పోవాలనుకుంటారని వీళ్ళు అన్నారు. ఇలా వీళ్ళంతా ఏం వాదించుకున్నారు, ఆ తర్వాత దానికి ఏం తరణోపాయం చేశారు, ఇటువంటి దివ్యమైనటువంటి అద్భుతమైన లీలలు. అశూన్యశయన వ్రతమని ఒక వ్రతం ఉన్నది, ఆ వ్రతం చేసుకున్నారట వాళ్ళు. అందుకే వాళ్ళు తర్వాత జన్మలో ఈ రకమైన భార్యాభర్తలుగా పుట్టిన ఒక గొప్ప కథ. ఈ దివ్య విశేషాలను మనం రేపటి రోజు కార్యక్రమంలో ముచ్చటించుకుందాం. అంతవరకు స్వస్తి. మధ్యమే మన ఎంబీజే గారు వచ్చారు, మధ్య స్వచ్ఛ చెప్పేమో ఒక్క నిమిషం, ఈ మధ్యకాలంలో వారి దర్శనం అవ్వలేదు మనకి. అంచేత అనుకోకుండా అమ్మవారి దీక్షలో వచ్చినటువంటి వారి నోటి వెంబడి 2 ముత్యాలు విని ఆ తర్వాత స్వస్తి చెప్పుకుందాం.
పోయినప్పటికీ ఏ అక్షరం కూడా నేను వదిలిపెట్టకుండా క్యాసెట్ రూపంలో నేను వింటున్నాను. అయితే మీకు ఇప్పుడు జరుగుతున్న పురాణం ఏమో కూర్మ పురాణం, అయితే నేను నారద పురాణం వింటున్నాను. పురాణం లేట్గా వింటున్నాను, అంతకంటే ఏమీ లేదు. నాకు నారద పురాణంలో నాకు డౌట్, అది మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. రుక్మాంగద చరిత్ర చెప్పారు, రుక్మాంగద చరిత్రలో అత్యద్భుతంగా ఆ రుక్మాంగద మహారాజు గారు ఏకాదశి వ్రతం చేసి ఇంచుమించుగా కాదు మొత్తం ఆయన యొక్క దేశం మొత్తం మీద ఎవరిని కూడా యమలోకానికి పంపించకుండా బైపాస్గా స్వర్గానికి పంపించేశాడు. దాంతో యమధర్మరాజు గారు జనాలు తక్కువైపోయారు, అసలు మొత్తం అకౌంటే క్లోజ్ అయిపోయేట్టుగా ఉందని చెప్పేసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. సరే బ్రహ్మదేవుడు మీకు వినే ఉంటారే కదా, మోహినీదేవిని సృష్టించారు. ఆ మోహినీదేవిని సృష్టించే బ్రహ్మదేవుడికి కూడా నిమ్మదేవులు పుట్టేంత అందంగా ఉందని కూడా చెప్పారు, అది బాగానే ఉంది. ఆ తర్వాత మోహినీదేవి రావటం కిందకి, ఆ రుక్మాంగదుడిని వశపరుచుకోవటం, ఆ తర్వాత చిత్రాంగదుడు కొడుకుని పీక నరికేనా విభు లేకపోతే ఏకాదశి వ్రతం నా మాను అని ఛాలెంజ్ చేయటం, చివరికి నాకు నా కుమారుడు చనిపోయినా పర్లేదు కానీ నేను ఏకాదశి వ్రతం మాత్రమే నేను చేస్తానని ఆయన అంటాం, అది స్వర్గానికి వీళ్ళందరూ కలిసి వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత ఆ మోహిని పిశాచిగా మారిపోయింది, పిశాచిగా మారిపోయి ఆ కథ వేరే జరుగుతోంది. ఇంక అంతవరకు వెళ్ళిన తర్వాత వెళ్ళలేదు కానీ నా ఇక్కడ ఒక నాకు కావలసినటువంటి డౌట్ ఏంటంటే, మీరు తీర్చాల్సిన డౌట్, భగవంతుడు మన్ని మంచి మంచివాళ్లగా ఉండండి, మంచివాళ్లుగా భక్తిని పెంచుకోండి, భక్తిని పెంచుకుని తద్వారా మంచిని చేయండి సమాజానికి గాని మీ కుటుంబానికి గాని అని చెప్తున్నాడు. మంచివాళ్లుగా ఉన్నప్పుడు మళ్లీ కావాలని మోహిని పంపించి వాళ్ళని ఇంత ఏడిపించడం దేనికి? మంచివాళ్లుగా ఉన్నందుకు సంతోషించి ఆయన ఊరుకోవచ్చు కదా, ఎందుకు ఆ రకంగా చేయాల్సి వచ్చింది అనేది నాకు డౌట్. అది నిజంగా అందరూ ఆ రకంగా మంచిగా ఉంటే ఇక చెడేదాని చెడనే దానికి అర్థం లేకుండా పోయినప్పుడు సమాజం అంతా బాగుంటుంది కదా. మంచిగా ఉండే ఆ మనస్తత్వాన్ని ఎందుకు మార్పు చేయాల్సి వచ్చింది బ్రహ్మదేవుడు? ఆ మోహిని ఎందుకు సృష్టించాల్సి వచ్చింది అనేది నాకు పెద్ద అర్థం కాని సమస్య. అది మీరు అయిన తర్వాత ఒక్కసారి క్షణం నాకు చెప్పండి. ఇకపోతే చాలా సంతోషం, ఇక్కడ ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం మనం. నా జీవితంలో నేను చెప్తున్నాను, నేను ఎన్నో విషయాలు దీని ద్వారా నేను నేర్చుకున్నాను. నాకు కొన్ని కొన్ని నియమాలు దీని ద్వారా నేను అర్థం చేసుకున్నాను, అవి నేను పాటిస్తున్నాను. మనకి తెలియనివి ఎన్నో విషయాలు ఉన్నాయి. ఈ యొక్క పురాణాల్లో వచ్చే ఆ విషయాలు కొన్ని కొన్ని వింటంటే మనం ఇంతకాలం తప్పు చేశామా, అమ్మో ఇంక చేయకూడదు తప్పు, తెలియనంతకాలం ఏదో జరిగిపోయింది, ఇక ముందన జాగ్రత్తగా ఉండాలి అనే భావాలు కొన్ని మనం మనకు మనమే పరిధిని గీర్చుకునేసి నెమ్మదిగా అలా మంచి వైపు వెళ్ళడానికి మాకు ఈ పురాణాలు ఎంతో సహకరిస్తున్నాయి, అలాగే మీకు సహకరిస్తున్నాయని అనుకుంటున్నాను. చాలా ధన్యులం. మనకి డబ్బు ఉంది, మనం అంతా బాగానే ఉంది, కానీ మంచి వ్యవసాయం చేయాలి. వ్యవసాయం చేయాలనుకున్నప్పుడు మంచి భూమి కనుక లేకపోతే అక్కడ విత్తనం వేస్తే అది కాస్త మొలకెత్తలేదనుకోండి మనం చేసేది ఏమి లేదు. అలాగే ఇక్కడ అన్ని ఉన్నా కూడా సరైనటువంటి విద్యావేత్త, సరైనటువంటి పండితుడు, సరైనటువంటి వాక్ శుద్ధి కలిగినటువంటి పద్మాకర్ గారు కనుక లేకపోతే ఈ పురాణాలన్నీ మనం వినేవాళ్ళం కాదు. విన్నా ఇంత బాగా అర్థమయ్యాయి కావేమో. ఆ భాష, ఆ భాషలో ఉన్న మాధుర్యం, ఆ పద్యం పాడుతున్నప్పుడు ఉండే ఆ సౌందర్యం, వాటిని మనకి చెవులను పూర్తిగా దానికి అంకితభావంతో అలాగా చెవులు మాత్రమే పనిచేస్తున్నాయి, కళ్ళు ఎదురుకుండా ఏం కనపడుతున్నాయి కూడా తెలియనంత భక్తి పారశలో మనం ఉన్నాం. చాలా సంతోషం అటువంటి వారు ఏలూరు ఉన్నందుకు మనం అందరూ అదృష్టంగా భావిస్తూ జై అంబిక.
అది కృష్ణ గారు అంటే మనం పురాణం వినేసిన తర్వాత మర్చిపోతూ ఉంటాం. చెప్పిన నాకు కూడా ఆ విషయం గుర్తుందో లేదు. అలాగా ఆయన శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో ఆ క్యాసెట్ విని మళ్ళీ మళ్ళీ జీర్ణం చేసుకుంటున్నారు కాబట్టి ఆ స్థాయికి వచ్చారు. ఈ మధ్య నేను కొత్త వార్త విన్నా, ఇంతవరకు అంబికాదేవి మనకి ముక్కులకు ఆనందం కలిగిస్తోంది, ఇక మీద నోటికి కూడా పంటికి కూడా విందు చేస్తోంది అని. ఆ పంటి విందే కాదు, ఒంటికి కూడా విందు చేసేటటువంటి మంచి మంచి ఇంకా మిగతా రకరకాలైనటువంటి ప్రాజెక్టులు కూడా చేయబడుతుంది. ఎన్ని రకాలుగా మన ప్రజలకి సేవ చేయాలో అన్ని రకాలుగా అంబికా వారి దూతలుగా వారు మనకి చేస్తున్నారు. నిజంగా నేను చెప్పేవాడిని ఉన్నా, మీరు వినేవారు ఉన్నా, ఆయనకి ఈ సంకల్పం పుట్టకపోతే మనం ఎవ్వరం అసలు ఈ ఊహలోకి పొరపాటును రాం. 1996 మన జీవితాల్లో మరపురాని సంవత్సరం. దేవీ భాగవతం చెప్పించాలనే ఒక అద్భుతమైన ఆలోచన అమ్మవారు ప్రేరేపణ చేసింది. అదే మనకి 18 పురాణాల్లోకి వెళ్ళింది. మరి నిన్నగాక మొన్న మనం విరాట పర్వం కూడా చెప్పుకోగానే ఇదిగో ఈ అద్భుతమైన వరశైల వస్తూనే ఉంది రోజు. అప్పటి నుంచి కూడా ఈ భగవంతుడు ఓ తమాషా చేస్తాడు. తమ ఒక్క నిమిషం, అది ఎలా వర్షం కురిస్తే మంచిది. వాసుదేవ, హరివాసుదేవ, ఈ రుక్మాంగదుని ద్వారా భగవంతుడు ఒక సంకల్పం చేశాడట రుక్మాంగద చరిత్రలో. ఏమిటి? ఎలాగో ఆయన భక్తి శ్రద్ధలతో ఏకాదశి చేస్తాడు, ప్రాణం పోయే స్థితి వచ్చినా సరే ఈ విషయం లోకంలో ఆయన నిలబెట్టగలడా లేడా, ఈ యమధర్మరాజు యొక్క వంక పెట్టుకుని ఇతని పరీక్ష ద్వారా లోకంలో అదొక పెద్ద పరీక్ష చేశాడు ఆయన. ఆ పరీక్షలో రుక్మాంగదు నిలబడ్డాడు. అంటే మనకేం చెబుతున్నాడు ఆయన, మీరు చాలా గొప్ప స్థాయిలో మంచివాళ్ళైనా ఎప్పుడో ఒకప్పుడు ఏదో పరీక్ష వస్తుంది, అందులో కూడా నెగ్గాలి. అది వస్తే గానీ క్లైమాక్స్ మోక్షం రాదు. చిట్ట చివరికి పునర్జన్మ లేని ఒకనొక ఉత్తమ స్థాయికి వెళ్ళాలంటే అతి భయంకరమైన దేవతల యొక్క కష్టం నుంచి బయటపడాలి. ఎవరికైనా సరే కొన్ని పరీక్షలు ఉంటాయటండి. ముందు రాక్షస విఘ్నం, మొట్టమొదట రాక్షస విఘ్నం, బంధు విఘ్నం, దేవ విఘ్నం అని మూడు విఘ్నాలు ఉంటాయి. హనుమంతుడు లంకానగరానికి వెడుతున్నాడు సముద్రం దాటి. ఆయన మధ్యలో ఆగకూడదు, ఆగితే ప్రతిజ్ఞాభంగం అవుతుంది. ఆ ప్రతిజ్ఞాభంగం చేయించడానికి ముందు బంధు విఘ్నం కలిగించారట. అంటే ఎవరు? సముద్రుడు మైనాగ పర్వతాన్ని పంపాడు. బంధుమిత్రుల నుంచి ఆగమన్న ఆక్కుండా ఆయన ముందుకెళ్ళాడు. తర్వాత రాక్షసి సింహిక పట్టుకుంది, రాక్షసి విఘ్నం నుంచి బయటపడ్డాడు. దేవమిఘ్నం నాగమాత సురస వచ్చి పట్టుకుందిట, అందులోంచి బయటపడ్డాడు. ఈ కథ మీకు ఎదురుకోసారి చెప్పా. ఈ ప్రతి వ్యక్తి మోక్షం పొందాలంటే వాడు చాలా మంచివాడు అనిపించుకోవాలంటే ఆ బంధు విఘ్నం, రాక్షస విఘ్నం, దేవ విఘ్నం, మూడు విఘ్నాలు తట్టుకోవాలి. ఈ మూడు విఘ్నాలు దైవతలు కల్పిస్తారట. ఆ మూడు విఘ్నాల నుంచి రుక్మాంగదుడు బయటపడ్డాడు. ఆ ఏకాదశి వ్రతం మీద అంత స్థిర నివాసం, అంత బుద్ధి ఉంది కాబట్టి ఒక్క ఏకాదశిని పెట్టుకుని ఆయన ఆయస్థాయికి ఎడితే శుక్రవార వ్రతం ఆయన అంత గట్టిగానూ పట్టుకున్నారు. అయితే అమ్మవారు అనుగ్రహించి ఆయనకి ఇటువంటి పరీక్షలు మాత్రం పెట్టదు, ఎందుకంటే మనందరం ఆయన మంచి కోరుకుంటున్నాం కాబట్టి, ఇంతమంది కోరుకుంటున్నాం కనుక. ఏదైనా ఒక వ్రతమందు సుస్థిర దీక్షతో నియమంతో ఖచ్చితంగా పరిపాలించేవాడు ఈ సృష్టి అంతా తల్లకిందులైన ఏం చేయలేరు. అదొక పురాణ నియమం. ఆ నియమమే అంబిక కంపెనీకి వారి యొక్క కుటుంబానికి శ్రేయస్సు చేకూరుస్తుంది, తద్వారా మనకు కూడా శ్రేయస్సు చేకూర్చుగాక. ఈ దేశం, ఈ రాష్ట్రం, ఈ జిల్లా, ఈ గ్రామం ఇవన్నీ కూడా నిత్యం సుభిక్షంగా పాడి పంటలతో సుఖంగా వర్తిల్లుగాక. చిరకీర్తి, చిరాయుర్దయం.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.